సహోదరులు క్రమముగా ఉండగా ఇక్కడ అనేకమైన టేప్ రికార్డులు క్రింద పెట్టబడి ఉంటాయని నేను చూస్తున్నాను. బహుశా దీనిని అవన్నీ స్వీకరిస్తవి. పరిశుద్ధాత్మ మీతో ఏమి చెప్పినది మీరు అది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సహోదరుల యొక్క టేప్ రికార్డులు గమనిస్తున్నాను కదా, వారు వెనుకకు వాటిని మరలుస్తారు. ఖచ్చితంగా మీ సమస్యను మీరు పరిష్కరించవచ్చును. అది చెప్పబడిన రీతిగా జరిగినదో లేదో అది మీరు గమనించండి. చూశారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. ఏదైనా విషయంలో ఇది ఈ విధంగా అని అనుకున్నట్లయితే అది సరైనదా కాదా అని దాన్ని సరిచేసి చూడండి. సరే, అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటున్నది. ఇప్పుడు పూర్వపరాలను కొద్దిగా వివరణ చేద్దాము. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. ఇంటి వద్ద ఉన్నట్లుగానే తలంచి నేను నా కింటికి వ్యాకరణాన్ని వాడుతాను. కెంటికులు నేను ఎప్పుడూ త్రోసిపుచ్చను. కెంటికి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, కెంటికుండి వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే చేయి చూపించండి. నేను ఇంట్లో ఉన్నట్లుగానే తలస్తున్నాను, అవును కదా? ఎంతో అమూల్యమైన విషయం. మా అమ్మ ఒక పూటకులైన నడుపుతూ ఉండేది. చూడా, నేను ఒక రోజు అక్కడికి వెళ్లాను. ఒక పెద్ద బల్లం ఒకటి వేయబడి ఉంది. అనేక మంది అక్కడ భోంచేస్తున్నారు. నేను ఇలా అడిగాను, కెంటుకీకి సంబంధించిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నిలబడండి అని అన్నాను. అందరూ నిలబడ్డారు. ఆ రాత్రి నా సంఘానికి వెళ్లి కెంటుకు నుండి వచ్చిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అని అడిగాను. అందరూ నిలబడ్డారు. భలే, మంచిది, చాలా బాగుంది అని నేను చెప్పాను. మిషనరీలు చాలా మంచి పని చేశారు, అందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇప్పుడు రోమా పత్రిక 11:28 లేఖనము చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి.
సువార్త
విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఎలైనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము రాత్రి భయభక్తులతో దీన్ని సమీపిస్తున్నాము, సహాయం చేయండి. సంపూర్ణ హృదయముతో యథార్థతతో సమీపిస్తున్నాము. కేవలము మీ మహిమ కొరకే ఈ విషయాలు చెప్పబడినవి. ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో అలాంటివి నా మనసులో కేంద్రీకరించండి. అది నీ సమయమైనప్పుడు ఆపివేయండి. ఈ సభికులలో అవసరంతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, వారి ఉపయుక్తము కొరకై ప్రతి వారి హృదయము వీటిని స్వీకరించును కాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మన ఈ కొద్దిమందితోనే నేను ఈ పాఠ్యాంశాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. ఇంకా మనల్ని ఇక్కడ ఎక్కువ సమయం ఉంచకుండా ప్రయత్నిస్తాను. మిమ్మల్ని నా గడియారాన్ని ఇక్కడ పెట్టుకుని మంచి సమయంలోనే మిమ్మల్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందుచేత రేపు రాత్రికి మరలా చేరుకోగలుగుతారు. మీరు ప్రార్థనలో ఉండండి. మా అబ్బాయి కార్డులు కూడా ఇవ్వలేదనుకుంటాను. అలా చేయమని నేను చెప్పలేదు. వారు అలా చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ పర్వాలేదు. ఇక్కడ కార్డులు మా యొద్దనే ఉన్నవి. ఎలాగైనా కొందరిని పిలుస్తాం. బహుశా అలా కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ ఏమి చెప్తారో దాని కొరకే మనం ఎందుకు ఎదురు చూడకూడదు? మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందైన మనకు ఇది శ్రేష్టమైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకనగా ఇది నా యొక్క వ్యక్తిగతమైన స్థితిని గుర్చిన చర్చనీయాంశమై ఉన్నది. ఆ కారణము చేతనే నేను రాత్రి లేఖనాన్ని చదివాను. అందుకు కారణం కృపావరములను పిలుపును వారి యోగ్యతను బట్టి అనుగ్రహించబడలేదని మీరు అది గ్రహించాలని ఈ లేఖనాన్ని చదివింటుని. పౌలు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు, సువార్త వెలుగులో యూదులు మన నిమిత్తమై దేవుని నుండి వృద్ధివారైపోయారు. అయితే దానికి ముందున వచ్చిన ఏమని చెప్పబడుతుందనగా, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఏర్పాటు ప్రకారముగా ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. తండ్రి అయిన దేవుడు వారిని ప్రేమించి అన్యులమైన మనకు స్థానము సంప్రాప్తమగుడు కొరకై వారిని దివారిగా చేశాడు. అది ఎట్లనగా, అబ్రహాము ద్వారా అతని సంతానము ఆయన వాక్య ప్రకారముగా సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించును. దేవుని యొక్క సత్తాధికారం ఎంత గొప్పదో చూడండి. ఆయన వాక్యమే తుది కలిగి ఉంటుంది. ఆయన మరొకటి కాలేడు. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని భవిష్యత్ జ్ఞానమునందే ఉండి ఉన్నవి. ఏమి కావాలని ఆయన పలికి ఉండెను, వాటిని ముందుగానే ఆయన ఎరిగి ఉండెను. దేవుడు ఆయన దేవుడు కొరకై అంతమును గురించి ఆయన ఆరంభమునందే ఎరిగి ఉండెను కనుక ఆయన హద్దులు గల దేవుడు కాదు. ఎవ్వరూ నశించిన దేవుడికి ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. ఎవ్వరూ నశించుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఆరంభమందు దినముల ఆరంభమప్పుడు ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షింపబడరో దేవునికి తప్పక తెలుసును. ప్రజలు నాశనము కావాలని ఆయన ఆశించడు, ఎవరును నశించుటకు ఆయన ఇచ్చయించడు. ప్రతి ఒక్కరిని రక్షించడం ఆయన చిత్తమే. అయితే ఆరంభము నుండి ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షింపబడరో ఆయనకు తెలుసు. అది కలుగునుగాక, ఇది కలుగునుగాకని, లేక ఇది ఇలాగుంటున్నది, ఈ వ్యక్తి ఇలాగునని ఆయనకు తెలుసు. ఆయన అత్యంతుడైన వాడు కనుక ఆయన ముందుగానే ఎరిగి ఉండెను. వాటి అర్థం ఏంటో నీకు తెలుసుకుంటే అది నిజమే అవుతుంది. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. గమనించు, ఆయనకు తెలియదు. కాలానికి ముందున్నది ఏది లేదు, ఆ తర్వాత ఇంకొక కలము లేదు. చూడండి, ఆయనకు సమస్తమును తెలుసును. ప్రతి వస్తువు ఆయన మనస్సులో ఉన్నది. కాబట్టి రోమా 8:9 అధ్యాయంలో పౌలు చెప్పిన రీతిగా ఆయన ఇక నేరము మోపనేలా మనం ఇది చూద్దాం. సువార్త ప్రకటించడం ఇలాగో అలాగే ఒకరు అడిగారు ఇలాగునా, సోదర బ్రెనహం నీవు అది నమ్ముతున్నావా అని. ఆయన అన్నాను, నీవు కాల్వినిస్ట్ వాడవై ఉంటావు అని అన్నాడు అతడు. బైబిల్లో కాల్వినిస్ట్ అనేవాడు ఎంతకాలం ఉండునో నేనెంతకాలము కాల్వినిస్టునే. చెట్టుకు ఒక శాఖ ఉన్నది, అది కాల్వినిస్ట్ యొక్క నమ్మకం. అనేకమైన శాఖలు కూడా చెట్టుకుంటవి కూడా. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ శాఖలు ఉంటవి. నిత్యత్వంలో కూర్చిన భద్రత కోసము అతడు దాని కొనక ప్రాకులాడుతున్నాడు. ఆడు తర్వాత జాగ్రత్తలోనికి నీ వెళ్తావు, ఆ తర్వాత ఎక్కడో రాలిపోతావు. దానికి అంతం అనేది లేదు. అయితే నీవు కాల్వినిజమును గుర్చి అలా వెళ్ళినట్లయితే వెనుకకు వచ్చి ఆర్మినిజమును గుర్చి ఆరంభించు. చూసారా, మరొక శాఖ ఆ చెట్టుపై ఉంటున్నది. అలాగే ముందుకు ముందుకు వెళ్తుంటే ఆ మొత్తం కలిసి వృక్షమైపోతుంది. అందుచేత కాల్వినిజం లేఖంలో ఉన్నట్లయితే నేను అది నమ్ముతాను. జగత్తుకు పునాది వేవడక మునిపే దేవుడు ఎరిగి ఉంటాడని నేను నమ్ముతున్నాను. క్రీస్తునందు ఆయన సంఘాన్ని ఆయన ఏర్పరచుకుని జగత్తుకు పునాది వేవడక మునిపే క్రీస్తును చంపి ఉన్నాడు. లేఖనము అలాగనని చెప్తుంది, జగత్తుకు పునాది వేవడక మునిపే ఆయన దేవుని గొర్రెపిల్లగా చంపబడెను. చూడండి, యేసు ఇలా చెప్పాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడని యేసు చెప్పాడు. పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఆయన మనలను ఎరిగి సృష్టి నిర్మాణము కాక మునిపే యేసు క్రీస్తునందు మనలను దత్త పుత్రులుగా స్వీకరించెను అని. ఆయనే మన దేవుడు, ఆయనే మన తండ్రి. కాబట్టి భీతి చెందిన అవసరం లేదు. చక్రాలు సరిగానే దొరికిపోతున్నవి, రాతది కాలబద్ధంగా నడుస్తున్నది. అందుచేత అయితే ఒక విషయం ఏంటంటే మలుపులో చేరుకో, అది దానిని గుర్చిన మేలై ఉంటుంది. అప్పుడు నీవు మలుపులో ఏ విధంగా పనిచేయాలో తెలుసుకుంటావు. ఎప్పుడు గమనించు, కృపావరములు పిలుపును పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. ప్రభునందు నా యొక్క పిలుపును లేఖన ప్రకారంగా అలా ఉంచుటకు అది ఒక్కటే నాకు మార్గమవుతుంది. నేను రాత్రి నా స్నేహితులతో ఇక్కడ ఉంటున్నాను. నా స్వవిషయమని తలంచగా దీనిని తప్పక గ్రహ్యం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. అంటే మీరు ఒక గ్రాహ్యాన్ని కలిగి ఉండాలి, మరియు ప్రభు ఏమి చేస్తానని చెప్పాడో అది గ్రహించాలి. కదలుతున్న ఒక దాన్ని కనుగొని అది వెంబడించాలి. ఇప్పుడు ఆరంభమునందు ప్రప్రథ విషయం, నేనెప్పుడు దర్శనాన్ని జ్ఞాపకముచ్చుకుంటున్నాను. ప్రథమంగా నా మనస్సుకు నేను ప్రతిస్పందన చేసుకుంటాను, అది దర్శనం. ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం. చాలా చాలా సంవత్సరాల కింద నేను ఒక చిన్న బాలుడిగా ఉన్నాను. నా చేతిలో ఒక రాయి ఉంచుకున్నాను. క్షమించండి, నేను పొడుగాటి వస్త్రాలు ధరించుకున్నవి జ్ఞప్తి ఉన్నవి. మరి మీలో ఎవరికైనా చిన్న బిడలు పొడవాటి వస్త్రాలు ధరించుకుని ఉన్న జ్ఞప్తి ఉందో లేదో, చిన్న బిడలు అలాంటివి ధరించడం మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అవును, పొడవైన వస్త్రాలు. నా యొక్క పాతకాలపు ఆ గుడిసెలో మేము నివాసం చేస్తున్నప్పుడు అది నాకు జ్ఞాపకం ఉన్నది. నేను నేల మీద ప్రాగుతూ ఉండేవాడను. ఎవరో నాకు తెలియదు, అయితే లోపలికి వచ్చారు. నా దుస్తులకు అమ్మ నీలిరంగు రిబ్బన్ ఉంచినది. నేను బాగా నడవగలకు చుట్టిని. నేనప్పుడు దూకారుతున్నప్పుడు మంచులో నా చెయ్యి ఇరుక్కుని పోయినది వారి ఆ పదాల మధ్య. చలిమంటే కాచుకొనుచున్న వారి పదాల యొక్క ఉన్నటువంటి మంచు తింటూ ఉంటుంది. అది చేసినందుకు కొరకై మా అమ్మ నన్ను లాగివేసింది. అది నాకు జ్ఞప్తుంది. ఇంకొక విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకొక రాయి నాకు తగిలింది. అది నాకు 3 సంవత్సరాల వయస్సు. నా తమ్ముడికి 2 సంవత్సరాలు కూడా రాలేదు. అందుచేత మేము వెనకాల పెరటిలో ఉండగా అక్కడ ఒక పాతకాలపు ముద్దుల కుప్ప ఉన్నది. అక్కడికి వారు కర్రలు తెచ్చి అవి నరుగుతూ ఉండేవారు. చెట్ల ముద్దులు అక్కడికి తెచ్చి ఇక్కడ కోయిచు ఉండేవారు. ఎంతమంది కనుక గెప్తున్నది ఆ ముక్కలు ముక్కలుగా చేయటము. ఈ రాత్రులు సహా నేను టై కట్టుకుని ఉన్నాను. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఆ పాత ముద్దులున్న ఆ తొడ్డలో ఊట కాలువలో నుండి ఒక చిన్న కొమ్మ కొట్టుకుని వస్తుంది. అక్కడ ఆ ఊట కాలువలతో ఒక పాతబడిన కాయచిప్పబడి ఉన్నది. అందులో ఉండి నీరు ముంచి మా దేవదారు బకెట్తో నీళ్లు తీసుకుని వస్తుంటాము. మా నాయనమ్మ చనిపోక ముందు ఆమెను కలుసుకున్నటువంటి ఆఖరి సమయం నాకు జ్ఞప్తున్నది. ఆమెకు 110 సంవత్సరాల వయస్సు. నేను ఆమె చనిపోయినప్పుడు ఇలాగ నేను ఆమె నా చేతులపై ఎత్తుకుని వచ్చాను. ఆమె ఇక చనిపోయే ముందుగా నన్ను ఇలా కౌగిట్లోకి తీసుకుని, నాన్నా దేవుడు నీ ప్రాణాన్ని నిండారుగా దీవించుడుగాక అని చెప్పినది. ఆమె చనిపోక ముందు అలా చెప్పినది. ఆమె జీవితంలో ఆమె ఏనాడు కూడా తన సొంతం అనే చెప్పుల జత కలిగి ఉన్నట్లుగా నేను అనుకోను. నేను పెద్దవాడైనప్పటికీ కూడా ఆమెను గమనిస్తున్నట్లుగా నాకు జ్ఞాపకం ఉన్నది. ప్రతి బేకు ఉద్యమం లేచి చెప్పులు లేకుండానే ఆ మంచులో కాలువ దగ్గర వెళ్లి బకెట్ నీళ్లు ముంచుకుని తిరిగి వచ్చేది. ఆమె పాదాలు అలాగూ ఉండేవి. అది నీకు బాధగా లేదా? ఆమె 110 సంవత్సరాలు బ్రతికింది. అవునండి, ఆమె చాలా చాలా మొరటగా ఉండేది కూడా. ఆ తర్వాత మా నాన్నగారు చిన్నటి వయసులో ఆడుకున్నటువంటి మట్టి పెంకులతో ఉన్న రాళ్ళని గుర్చి ఆమె నాకు చెప్పిన జ్ఞాపకం ఉన్నది. ఆ బలహీనమైన పాతకాలపు విషయం నేను తలుస్తుంటే ఆ అటక మీద నుండి ఆమె ఎలాగ లేచేది? ఆ పాతవైన 2 గదులు, దానిపైన అటక ఉన్నది. 2 మొక్కలు పడగొట్టి ఎక్కిపోడు కొరకై ఒక నిచ్చిన తయారు చేసుకున్నారు. ఆమె నాతో చెప్పినది, నీవు రాత్రి భోజనం భోంచేసిన తర్వాత మీ నాన్నగారి మట్టి పెంకులు చూయిస్తాను నేను. సరే అని అన్నా నేను. పాతకల వాళ్ళంతా ఎలా ఉంచుకుంటారో అలాగే ఆమె పైన పెట్టుకున్న వస్తువులన్నీ ఒక ఇనుపు పెట్టెలో ఉంచి నాకు చూయించబోతున్నది. నేను అనుకున్నాను ఆ వస్తువులన్నీ నిచ్చిన మీదకి ఎక్కించి అక్కడ ఎలా పెడతారో ఈ లోకములో అని నేను అనుకున్నాను. నేనెక్కడకు చేయి పెట్టుకుని ఇలా అడిగాను. నేను చెప్పాను, ఇక్కడికి ఇక్కడ ఆగు అమ్మ, నేనెక్కి నీకు సహాయం చేస్తాను అని అన్నాను. ప్రక్కకి తప్పుకో అందామె. ఉడతమారిగా నిచ్చిన ప్రకేసింది. ఆ వచ్చేసాయి అని అంది. సరే నానమ్మా అని అన్నాను. నేను అనుకున్నాను, అయ్యో నేను కూడా అలాగ ప్రగితే, 110 సంవత్సరాల వయసులో ఆ బలం ఉంటే. ఆ చిన్న నీటి ఉడ దగ్గర నాకు ఒకటి జ్ఞాపకం ఉన్నది. నా యొక్క ఒక రాయి ఉండేది. నేను దాన్ని అలా త్రోసివేస్తూ నా చిన్నతమ్మునికి నా బలమెంతో చూపుతూ ఉండేవాడును. చెట్టు మీద ఒక పక్షి అలా సునాదం చేస్తూ కూతులు కూస్తూ ఉండేది. అది ఒక చిన్న పాలపిట్ట. ఆ చిన్న పాలపిట్ట నాతో మాట్లాడుతున్నదా అని అనుకునేవాడును. నేను అలా తిరిగి వినబోతుండగా అది ఎగిరిపోయేది. ఒక స్వరం ఇలా చెప్పబడినను, న్యూ ఆల్బెనీలో నీ జీవితకాలం ఎక్కువ గడుపుతావు అని చెప్పబడినది. నేను పుట్టిన ప్రాంతానికి అది 3 మైళ్ళ దూరం ఉంటున్నది. సంవత్సరమైన తర్వాత మేము అతనికి వెళ్లాము. మేమెన్నడూ ఊహించలేదు కానీ న్యూ ఆల్బెనీకి వెళ్ళితమి. జీవితంలో అలాంటి విషయాలు. సరే చూడండి, వారంతా భక్తి సంబంధమైన ప్రజలు కాదు. మా అమ్మ నాన్నగారులు ఆలయానికి వెళ్లలేదు. అంత క్రితం వారంతా కథోలిక్ వారు. మా చిన్న మేనల్లుడు ఈ రాత్రి ఇక్కడెక్కడో కూర్చుని ఉంటాడు అని తలస్తున్నాను నేను. నాకైతే తెలియదు, అతడు ఒక సైనికుడు. నేను అతని కొరకై ప్రార్థిస్తున్నాను. కథోలిక్ వాణిగానే జన్మెత్తాడు, ఇంకా కథోలిక్ వాణిగానే ఉంటున్నాడు. ఈ ఆఖరి కూటములో అతని ఇక్కడ ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆ విషయాలు అతను చూశాడు. వేదిక యొక్క వద్ద అతను నిలబడి ఉండగానే అది చూశాడు. అక్కడ నిలబడి ఇలా అన్నాడు, విదేశాలకు అతను ఎప్పుడో వెళ్లాడు. అతను నాతో అంటున్నాడు, బెల్లిమామ గారు, నేనది చూచినప్పుడు కథోలిక సంఘంలో ఇలాంటివి జరగవు అని చెప్పాడు. బెల్మామ నీవు చేసిన సత్యమే అని నేను చెప్పాడు. నేను అన్నాను, నాన్నా నేను కాదు సత్యం, ఆయనే సత్యం అని చెప్పాను. సరే ఆయనే సత్యం. నేను అన్నాను, మెల్విన్ నేనేమి చేయమని నేను అడగట్లేదు. అయితే నీ పూర్ణ హృదయముతో ప్రభు యేసుక్రీస్తును సేవించు. నీవెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళు అని నేను చెప్పాను అతనికి. అయితే ఒకటి మాత్రం నీ హృదయంలో నిర్ణయించుకో, యేసుక్రీస్తును నూతనంగా నీ హృదయంలో జన్మించాడని. చూడు, నీ హృదయంలో ఆ తర్వాత నీవే సంఘానికైనా వెళ్ళు. నాకు ముందున్న వారంతా కథోలిక్ వారే, నా తండ్రి ఐరిష్ వాడే, నా తల్లి ఐరిష్ వారే. ఆ ఐరిష్ రక్తం మార్పు ఎదునగా మా నాన్నను చెరికో ఇండియా వాసి, నా తల్లి కేవలం సగము జాతి విత్తనమై ఉంటున్నది. మా వంశం మూడు తరాల తదుపరి అది ఆరిపోయినది. అయితే ఆ ఒక్క తేడాయే, ఖచ్చితంగా ఐరిష్ ఆర్వే బెన్హామ్ పేరు అవుతున్నది. దానికి ముందు లియోనులు, ఇప్పటికి వారు ఐరిష్ వారే. అయితే వారంతా కథోలిక్ వారు. అయితే నేను విఠలమైన మాకు ఎటువంటి విద్యార్థ భీతులు నేనే లేవు. అయితే ఆ కృపావరాలు, ఆ దర్శనాలు నేను ఈ రోజున ఎలాగ చూస్తున్నానో అప్పటి నుండి అవి అలాగే చూస్తుండేవాడను. అవునది వాస్తవం. ఎందుకంటే కృపావరములు పిలుపు పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. దేవుడి యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. అప్పటి నుండి నా జీవితంలో దాని గురించి ఏదైనా చెప్పుటకు భయపడుతుండేవాడను. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నారని చిన్న పుస్తకంలో నా కథ మీరు విని ఉంటారు. ఇతరమైన వాటిలో కూడా అది కలదా అనుకుంటున్నాను. అవునా జీన్? ఇప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకంలోనా లేక క్రమంగా ఉన్న పుస్తకాల్లోనా జీవిత చరిత్ర ఉంది? అది ఇందులోనే అనుకుంటున్నాను. నన్ను కూర్చి నా సొంత పుస్తకాలే చదవలేదంటే విడ్డూరంగా లేదా? వాటిని ఇంకొకరు వ్రాయాలి. కూటాల్లో జరిగినది ఏదో ఒకటి వారు తీసుకుని వ్రాస్తారు. తద్వారా నేను ఏదో ఒకటి జరగాలని ఆశిస్తుంటాను. కనుక అది బాగానే ఉన్నది. వాటిలో ఇక్కడెక్కడ కొద్ది కొద్దిగా చదువుతున్నాను. తరుణం దొరికినప్పుడెల్లా అలా చేస్తుంటాను. సరే, ఎలాగైతే నేను ఒక చిన్న బిడ్డైన నాతో ఆ దర్శనం ఎలా మాట్లాడిందో తెలుసా? నేను 7 సంవత్సరాల వయస్సు వాడిని. ఆయన నాతో ఇలా చెప్పారు, మద్యపానం సేవించడం ద్వారా, పొగ త్రాగుడు ద్వారా నీ దేహాన్ని నీవు అభిత్రపరచుకోవద్దు. నీవు పెద్దవాడైన తర్వాత నీ కొరకు ఒక పని నియమించబడినది. అది ఆ పుస్తకంలో చెప్పబడటం మీరు విని ఉంటారు. అవును, అది యథార్థమే. ఎప్పుడు అలా జరుగుతూ ఉండేది. నేను దైవ సేవకుడైన తర్వాత అది ఎల్లప్పుడూ అలాగే జరుగుతూ ఉండేది. మన ప్రభుని యేసును ఒక రాత్రి నేను చూశాను. పరిశుద్ధాత్మ ద్వారా అనుమతి తీసుకుని ఉన్నానని నమ్మేది చెప్తున్నాను. వచ్చిన ప్రభు యొక్క దూత ప్రభుని యేసు కాదు. ఆ దర్శనంలో ఆ దూత ఆయన వలె కనిపించట్లేదు. దర్శనంలో ప్రభుని యేసు నేను చూడగా ఆయన చిన్న మనిషి ఉన్నాడు. నేను పొలములో ఉండి మా నాన్న కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను లోపలికి వచ్చి పడక మీద పండుకుని ఉన్నాను. నేను ఆ రాత్రి ఆయన వైపు, అనగా మా నాన్న వైపు చూస్తూ, ఓ దేవా, ఆయన రక్షించు అని అడిగాను. మా అమ్మ ముందుగానే రక్షించబడింది. నేనే ఆమెకు బాప్తిసం ఇచ్చాను. ఆ తర్వాత నేను అలా అనుకున్నాను, ఓ, మా నాన్న ఎక్కువగా త్రాగుడు, త్రాగేవాడు. నేను ఆయన ప్రభుని యేసును అంగీకరించినట్లుగా చేస్తే అని అనుకున్నాను. నేను బయటికి వెళ్లి గది ముందరనున్న వాకిలి దగ్గర చాప పైన పండుకుని ఉన్నాను. ఎవరో నాతో ఇలా చెప్పారు, లేచి నిలబడు అని. నేను లేచాను. నడుచుకుంటూ వెళ్లి నా వెనుకాలన్న చీపురు పుల్ల పొలములోకి వెళ్లాను. నా ముందర 10 అడుగుల ముందరగానే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. తెల్లని బట్టలు ధరించిన ఒక చిన్న వ్యక్తి. ఆయన తన చేతులు ఇలా కట్టుకుని ఉన్నాడు. భుజాల మీదకి తల వెంట్రుకలు వెళ్లాడుతున్నవి. చిన్న గడ్డము ఈ విధంగా ఓరగా నా వైపు చూస్తున్నాడు. దీనవనముతో కనిపిస్తున్నాడు. అయితే ఆయన పాదాలు ఎలాగున్నావో నేను గ్రహించట్లేదు. ఒకటి ముందుకు, ఒకటి వెనుకకున్నట్లుగున్నది. గాలి వీస్తున్నది, ఆయన వస్త్రం కదలుతున్నది, చీపురు పొల పొలం ఊగుతుంది. నేను ఇలా తలంచాను. నన్ను నేనుగా సమర్థించుకుంటూ, ఒక్క నిమిషం, నేను నిద్రపోవడం లేదు కదా అని అనుకున్నాను. నేను ముందుకు వంగి చిన్న చీపురు పొలను ఒకటి తీసుకుని ముఖం పొల మారిగా తీసుకున్నాను. అది నా నోట్లో పెట్టుకున్నాను. తిరిగి ఇంటి వైపు చూశాను. లేదే, నేను ఇక్కడ నాన్న కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరో ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన ప్రభుని యేసువలే కనిపిస్తున్నాడు అని నేను అనుకున్నాను. నేను అనుకుంటున్నాను, అలాగైతే ఆయన నేరుగా మా ఇల్లు ఎక్కడుందో అటువైపే చూస్తున్నాడు. అందుచేత నేను ఆయన చూడగలనేమోనని ఈ వైపు తిరిగాను. అలాగా ఆయన ముఖం వైపు భాగాన్ని చూశాను. ఆయన చూచుక ఇలాగ తిరగవలసి ఉండేది. తిరిగి ఇలా చెప్పాను, ఆయన కదలలేదు. నేను ఆయన పిలవాలనుకున్నాను, యేసు అని అన్నాను. ఆయన అలాగా వెనుకకు తిరిగి చూశాడు. ఆయన చేతులు అలా చాచాడు. అది మాత్రం నాకు జ్ఞప్తున్నది. ఆయన పటమును చిత్రీకరించడానికి లోకంలో ఏ చిత్రకారుడు లేడు. ఆయన ముఖ కవకలకలు చిత్రించడం ఎవరూ లేరు. నేను చూచినంత మట్టుకు హాఫ్మన్ యొక్క 30 సంవత్సరాల క్రీస్తు శిరస్సు ఇలాగున్నదో అలాగే ఉన్నాడు ఆయన. నేను ఉపయోగించే అన్ని కాగితాలపైన నేనది ఉంచి ఉన్నాను. ఎందుకంటే అది అలాగే కనిపిస్తుంది కాబట్టి. చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. భూమికి అంతం ఆసన్నమైనప్పుడు దానితో మాట్లాడుతున్నటువంటి మనుషునిగా ఆయన కనిపించాడు. ఆయనను నేను సముదాయించుకునే వరకు ఆయన ఎంతో ప్రేమ కనికరాలతో ఉన్నాడు. తెల్లవారిన తర్వాత నన్ను నేనుగా చూసుకున్నాను. నన్ను నేనుగా తుచ్చుకుంటే పైజమా, చొక్కా, కన్నీటితో తడిచిపోయినవి. తిరిగి ఆ చీపురు పుల్ల పొలములోనికి నివాసం కొరకై చేరుకున్నాను. సేవకుడైన ఒక స్నేహితునికి ఇది నేను చెప్పాను. అతడు అన్నాడు, సరే బిల్లి, అది నేను పిచ్చివానిగా చేస్తుంది, అది దయ్యం అని అతడు చెప్పాడు. అలాంటి వాటితో నీవు మోసపోవద్దు అని అన్నాడు. ఆ సమయమందు నేను ఒక బాప్టిస్టు సేవకుడును. అది తర్వాత ఇంకొక నా స్నేహితుని దగ్గరికి వెళ్లాను. అక్కడ కూర్చుండి దాన్ని గుర్చి అతనికి తెలియజేశాను. నేను అడిగాను ఇలాగన, సహోదరుడా, దాని గురించి నీ అభిప్రాయం ఏంటి అని. సరే బిల్లి, నేను చెప్తాను. బైబిల్లో ఉన్నట్లుగా నీ బ్రతుకు నీవు కచ్చుకుంటూ బోధ చేస్తూ ఉన్నట్లయితే, దేవుని కృపను మొదలైన వాటిని గురించి చెప్తూ వెళుతున్నట్లయితే, నేనేదో ఊహాజనితమైన దానిలోనికి వెళ్లిపోతాను అని అన్నాడు అతను. నేను చెప్పాను, అయ్యా, ఏదో ఒక ఊహాజనిత స్థితిలోనికి వెళ్లాలని కాదు నా తలంపు, అది ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలనే నా తాపత్రయం అని చెప్పాను. అతను అన్నాడు, బిల్లి, చాలా కాలం క్రిందట అవి సంఘాల్లో ఉండేవి, అయితే అపోస్తులు గతించిన తర్వాత అవి అంతటితో గతించిపోయినవని చెప్పాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఇలాంటి విషయాలు చూచినట్లయితే అవి చచ్చిన వారితో మాట్లాడటం దయ్యాలవుతున్నవని అన్నాడు. సహోదర మెక్కెనీ, అని నీ వాళ్ళు అనుకుంటున్నావా అని నేను అడిగాను. అవునండి అని చెప్పాడు అతడు. అయ్యో దేవా, కనికరము చూపుము అని నేను అన్నాను. నేనన్నాను, ఓ సహోదర మెక్కెనీ, దేవుడు నాకు అలాంటివి దయచేయడేమో, నాతో కలిసి ప్రార్థనలో ఉంటావా, నేను ఆయన ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నేను అలాంటి విషయాల్లో పొరపడను, నాతో ప్రార్థించు అని చెప్పాను. సహోదర బిల్లి, నేను చేస్తాను. కాబట్టి అప్పుడే ఆ పాదిరి గారి గదిలోకి మేము ప్రార్థనకు వెళ్లాము. ఆ పిదప అనేకులైన సేవకులను అడిగాను, అదే జవాబు వస్తుంది. ఆ తర్వాత వారిని అడగాలంటే భయపడుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను దయ్యమని వారు తలంచెదరని. నేను అలాగే ఉండాలని అనుకోను. ఒకటేదో జరిగి ఉన్నదని నా హృదయానికి తెలుసు. అంటే ఏదో ఒకటి నా హృదయంలో జరిగింది. ఆ విధంగా నేను ఎన్నడూ కూడా ఉండాలని నేను కోరుకోను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఎక్కడైతే సంఘ సభ్యునిగా ఉంటేనో, ఆ ప్రిప్రలవ బాప్టిస్ట్ చర్చ్ లో ఒక రోజు నేను ఒకటింటిని ఒకరి ఇలా చెప్పుకుంటే వింటిని, చూడు, నీవెక్కడకు గత రాత్రి వెళ్లి పరిశుద్ధ గుండ్రాల శబ్దం విని ఉండవచ్చు అని. పరిశుద్ధ గుండ్రాల్లా అని నేను అనుకున్నాను. వాల్ జాన్సన్ అనే పాటల నాయకుడు ఒకరు నాకు స్నేహితుడు. సహోదర వాల్, అదంటే ఏంటి అని అడిగాను. అది పెంతికోస్తు వాళ్ళ మంద అని చెప్పాడు. ఏంటి అని అడిగాను. పెంతికోస్తు వారు అని అన్నాడు. నేను ఎప్పుడైనా చూసావా అని అడిగాడు. వారు నేల మీద పడి దున్నుతూ క్రిందకు పైకి ఎగురుతూ ఉంటారు అని చెప్పాడు. వారు ఏదో ఒక రకమైన అర్థములైన అన్ని భాషలతో మాట్లాడతారని చెప్పుకుంటారు. వారు రక్షింపబడిన వారు కాదు అని చెప్పాడు. వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. ఓ, అక్కడ చిన్న గుడారాలు వేసి కూటాలు జరిగిస్తున్నారు. లూయిస్ విల్లకు ఆ ప్రకటన బహుశా నల్లజాతి వారు కావచ్చు అని అన్నాడు. అవునా అని అన్నాను. చాలా మంది తెల్లవారు కూడా అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. నేను అడిగాను, వారు కూడా అది చేస్తున్నారా? అవునవును, వారు కూడా చేస్తున్నారు అని చెప్పాడు. అరే, వింతగా ఉందే, అలాంటి వారితో వీరి కలిసిపోవడం వింతగా ఉందే అని అన్నాను. ఒక ఆదివారం ఉదయాన అలాంటి విషయాలే మనకు కావాలి అని అన్నాను. నేను దాన్ని ఎన్నడూ మరవలేను. అతడు తనకున్న అజీర్ణము చేత ఎండిన నారింజపై తోలు తింటున్నాడు. నిన్నటి దినానాది ఎలాగుందో అలాగే చూడగలను. నేను అనుకున్నాను, ఏదో ఒక రకమైన అర్థములేని మాటలు క్రిందకు పైకి ఎగరడం, ఇక ఆ తర్వాత ఎటువంటి భక్తిని వారు పొందుకుంటారో అని అనుకుని ఇక వెళ్లిపోయాను. ఆ తర్వాత నేను ఒక వృద్ధుని కలిశాను. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, లేక సంఘమునందే వారు ఉంటున్నారు. ఆయన పేరు జాన్ రైన్. పొడువాటి గడ్డము, పొడువాటి శిరోజినాలు అతడు కలిగి ఉంటున్నాడు. బహుశా ఇక్కడ ఉండి ఉండవచ్చును. దావీదుపురమైన బెంటిన్ హార్బర్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటాడు అనుకుంటున్నాను. లూయిస్ విల్ లో వారికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని వారు ప్రవక్తల పాఠశాల అని అక్కడ వారు పిలుచుకుంటున్నారు. అందుచేత అదేంటో తెలుసుకోవాలని నేను అక్కడికి వెళ్లాలని తలంచాను. సరే, ఎవరు కూడా అక్కడ నేల పైన దొలడం నేను చూడలేదు. అయితే వారికి ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని వారు కలిగి ఉన్నారు. అక్కడే నేను ఈ వృద్ధుడైన ఈ మనిషిని కనుగొన్నాను. అతడు తన స్థలానికి నన్ను రమ్మని ఆహ్వానించాడు కూడా. నేను సెలవుల్లో అక్కడికి వెళ్లాను. ఒక రోజు నేను ఇచ్చిన ఉండి అతని ఇంటికి వెళితే అతడు వెళ్లిపోయాడు. ఇండియానా పోలీసులకు ఎక్కడికో వెళ్లాడు. ప్రభు అతని భార్యను తీసుకున్నాడు అని చెప్పబడినది. ఆ మనుషుడు అలా పరిగెత్తుతాడని నీవు అనుకుంటున్నావా అని నేను అన్నాను. ఆమె చెప్పినది, ఓ, ఆయన దేవుని సేవకుడు. కొన్ని వారాల క్రితమే ఆ బలహీనమైనది మృతమైపోయినదని నేను విన్నాను. అతన్ని ఆమె ఎంతగానో సన్మానించేది. అయ్యో, అలాంటి భార్యనే కలిగి ఉండాలి. అవును, అది వాస్తవం. వాస్తవం అవాస్తవం, ఎలాగైనా అతడు సరైన వాడే. నేనన్నాను, సరే సహోదరు రాయ్, నీవెక్కడే ఉన్నావా? అతనక్కడ లేడు, క్రితం దినమున్నాడు. అబ్బాయిలు, అవునా? అవును. వారేది కలిగి ఉంటారో దానితోనే వారు తమ జీవనము గడుపుతుండేవారు. భోంచేయడానికైనా ఇంట్లో ఏమీ ఉండేవి కావు. అవునది వాస్తవము. మిషిగన్ లోని ఒక ఏటులోకి వెళ్లి నేను కొన్ని చేపలు పట్టుకుని తీసుకుని తిరిగి నేను ఆ స్థలానికి వచ్చాను. చేపలు కాల్చడానికి వారింట్లో ఎలాంటి క్రొవ్వు లేక గ్రిస్సు కూడా లేదు. నేను అడిగాను, ఇంట్లో ఏమీ లేకుండా నిన్ను వదిలిపెట్టిపోయాడా అని అడిగాను. ఓ, అయితే సహోదరా బిల్, అతడు దైవ సేవకుడు. సరే, నీ పురాతన కాలపు హృదయం దివించమను కాక. సహోదరుడా, నేను ఈ ప్రక్కనే ఉంటాను, అవునా? నీ భర్తను గుర్చి నివారాగా తలంచు. అందుకొనకై నీతో ఏకీభించి నీ ప్రక్కనే ఉంటాను. అవును, ఈనాడు అలాంటి స్త్రీలు ఎందరో మనకు అవసరమై ఉన్నారు. అలాంటి భార్యలు ఉండాలని ఆశిద్దాం. అవును, అలాంటి భార్య భర్తలున్నట్లయితే అమెరికా ఎంతో శ్రేష్టమైనదిగా తయారవుతుంది. భిన్నమైనా ఘనమైన వారితోనే ఉండు. అందును బట్టి అనేకములైన విడాకులనేవి ఉండబోవు. ఆ తర్వాత నేను వెళ్లిపోయాను. నా రహదారి ప్రయాణంలో అది నాకు ఒక వింతైన విషయమే. విషావాక గుండా నేను వచ్చాను. పాతబడిన చిన్న చిన్న కార్లు వీధుల్లో పెట్టబడిన నేను చూశాను. జీసస్ ఓన్లీ అని తెలియబడుతున్న పెద్ద గుర్తు బోర్డులతోనే చూశాను. జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే అంటే ఏమై ఉంటున్నది? అది ఒక మతమై ఉండాలి అని నేను అనుకున్నాను. ఆ తర్వాత ముందుకు వెళ్లాను. ఇక్కడున్న సైకిళ్లపై యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. కెరలాక్స్ కార్ల మీద, మోడల్ T4 కార్ల మీద యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. భలే అద్భుతం, అది ఏమై ఉంటుంది అని నేను అనుకున్నాను. కాబట్టి నేను అక్కడికి వెళ్లాను. తదుపరి అది 1500 మంది కూడుకుని ఉన్న మత సంబంధమైన కూటమి అని తెలుసుకున్నాను. పైకే క్రిందకు గంతలు వేస్తూ కేకలు పెడుతున్న వారి శబ్దాలు నేను విన్నాను. ఏంటి అని నేను అనుకున్నాను. పరిశుద్ధ గుండ్రాళ్ళు అనేవేంటో ఇక్కడ నేను చూశాను. నాకు పాత ఫోర్జు కారు ఉన్నదని మీకు తెలుసు. గంటకి 30 మైళ్ళు వెళ్తుందని నేను అది చెప్పగలను. రాను 15, పోను 15 అటు ఇటు వెళ్ళగలదు. ఒక ప్రక్కన దాన్ని పెట్టేసేసాను. అలా నిలుపు చేయడానికి నాకు స్థలము దొరికినది. వెనుక స్థలానికి నడిచి వెళ్లిపోయాను. నడుస్తూ అటు ఇటు చూశాను. అందరూ చక్కగా నిలబడ్డారు. వారు తల్లపైగా చూశాను. వారంతా ఎగురుతూ కేకల వేస్తూ అటు ఇటు పడుతూ ఉన్నారు. ఏం ప్రజలు వీరు అని అనుకున్నాను. చాలాసేపు నేనక్కడ నిలబడిన తర్వాత కొంత సముదాయించుకున్నాను. అది మంచిగా అనిపించినది. మంచిది, ఆ ప్రజల్లో తప్పేమీ కనిపించట్లేదు. వారు పిచ్చివారు కాదు. కొంతమందితో నేను మాట్లాడగలిగి ఉన్నాను. వారు మంచి ప్రజలే. సరే, నేను వెళ్లి ఆ రాత్రంతా అక్కడ గడిపిన తర్వాత, ఆ రాత్రి అదే, తర్వాత రోజు నేను లోనికి వెళ్లాను. నా జీవిత కథ చెప్తున్నప్పుడే మీరు విని ఉంటారు. ప్లాట్ఫామ్ మీద, అనగా వేదిక పైన, 150 లేక 200 లేక అంతకంటే ఎక్కువ మంది సేవకులతో కలిసి నేను ఎక్కడ ఉన్నాను. ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడ నిలబడి చెప్పడం వారు కోరారు. ఎవాంజెలిస్ట్ విలియం బెన్హామ్, జెఫర్సన్విల్ బాప్టిస్ట్ అని చెప్పి కూర్చున్నాను. ఎక్కడి వచ్చారో అందరూ చెప్పారు. మరునాడు నేను లోపలికి వెళ్ళక మునుపు ఆ రాత్రంతా నేను పొలంలో పండుకొని నిద్రపోయాను. ఆ 2 ఫోర్డ్ సీట్ల మధ్య నా ట్రౌజర్ తగిలించి అవి ఎలాగుంటావో మీకు తెలుసు. నీకు తెలుసు ఆ పాత శీర్షక ట్రౌజరు, టీషర్ట్ ఎలాగుంటుందో. ఆ మరునాడు ఉదయాన నా టీషర్ట్ తగిలించుకొని కుటానికి వెళ్లాను. $3 తప్ప మరి ఎక్కువ నా దగ్గర లేదు. ఇంటికి వెళ్ళటానికి గ్యాసోలిన్, అనగా పెట్రోల్ పోయించుకోవడానికి అవి సరిపోతాయి. ఆ తర్వాత మరికొన్ని రొట్టె చుట్టలు ఉన్నవి తెలుసా? అయితే అవి నాకు సంతృప్తికరంగానే ఉన్నవి. నేను నీళ్లు పోయించుకోవలసి ఉంటుంది. ఒక గ్లాసు నీరు కావాలి. శుభ్రపరచుకోవటానికి అవి కావాలి, తెలుసు కదా. నేను వాటిని కొంత కడుక్కొని ప్రాతకాల పలహారం ముగించుకున్నాను. నేను వాటిని తినగలిగాను. వారు దినానికి 2 సార్లు అది భుజిస్తారు. అయితే నేను ఎలాంటి కానుకలు చెల్లించలేకపోయాను. అందుచేత నేను వారిపై ఆధారపడలేదు. ఆ తర్వాత ఉదయం నేను అక్కడికి చేరుకున్నాను. నేను ఈ కొద్ది వృత్తాంతాన్ని కూడా చెప్పవలసి ఉంటుంది. అందుచేత ఆ ఉదయానికి నేను అక్కడ చేరుకున్నాను. అతను అడుగుతున్నాడు, ఇలాగనా, విలియం బెన్హామ్ గారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం అని అంటున్నాడు. ఆ యవనస్తుడైన ఒక బాప్టిస్ట్ సువార్తికుడు గత రాత్రి వేదికపైకి వచ్చున్నాడు. ఈ రాత్రి ఈ ఉదయ వేళలో అతను వర్తమానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి వెళ్లాడు. ఒక బాప్టిస్టు వాణిగా నేను ఎక్కడికి వెళ్లటానికి నాకు బిడియంగా ఉన్నది. అందుకని నేను ఆ స్థలంలో ఒక విధంగా కుదుర్చుకుని కూర్చున్నాను. నేను నా శీర్షక ట్రౌజర్, టీషర్ట్ వేసుకుని ఉన్నాను. మేము గుమస్తాల వస్త్రధారణ ఉన్నామే కనుక నా స్థలంలో నేను అలా కూర్చుని ఉన్నాను. 2-3 నిమిషాలు అలా అడిగి ఆ తర్వాత ఒక నల్లజాతి సహోదరు ద్వారా కూర్చోబెట్టబడ్డాడు. కారణం ఏంటంటే వారికి వారి యొక్క సమావేశాలు ఉత్తరాదిన ఉన్నవి, ఎందుకంటే వారి యొక్క ప్రత్యేకించబడిన వారు అప్పుడు దక్షిణాదిన ఉన్నారు, అందుకని వారికి అవి దక్షిణాదిన జరగవు. కనుక యేసు మాత్రమే జీసు ఓన్లీ ఏమై ఉంటుందో అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఇక నేను అనుకున్నాను అది యేసుకు సంబంధించినంత వరకు అది మంచిదే అని తలంచాను, అందుకని ఆయన కలిగినంత వరకు అది ఎలాగున్నప్పటికీ ఏ భేదము లేదులే అని నేను తలంచాను. అందుచేత కొంతసేపు అలా కూర్చునే వారిని గమనిస్తూ ఉన్నాను. రెండు మూడు సార్లు నన్ను పిలిచారు. ఈ నల్లజాతి సహోదరుడు నా వంక చూచి అతడు నీకు తెలుసా అని అడిగాడు. అక్కడితో తెలిసిపోయింది. నేను అతనికి అబద్ధం చెప్పలేకపోయాను, నేను అలా చెప్పాలనుకోలేదు. సహోదరుడా చూడు, అవును అతడు నాకు తెలుసు అని చెప్పాను. మంచిది, వెళ్ళు అతను తీసుకురా అని అన్నాడు. నేను చెప్పాను, సరే సహోదరుడా నేను చెప్తాను నీకు, నేనే అతడను అని చెప్పాను. అయితే నేను ఇంకా ఇలా అన్నాను, చూడు ఈ శీర్షక సహోదరుతో వెళ్ళడమా, అక్కడికి లేచి వెళ్ళు అని అన్నాడు అతడు. నేనెక్కడికి వెళ్ళలేను, ఈ ట్రౌజర్ తొడుక్కొని నేను ఎక్కడికి వెళ్ళను, ఈ చిన్న టీ షర్ట్ తో నేను వెళ్ళను, నీవేమి ధరించావో ప్రజలేమనుకోలే అని అన్నాడు అతడు. చూడు అది నీవు అనవద్దు, వింటున్నావా అని చెప్పాను. చూడు చీఫ్ ట్రౌజర్ వేసుకుని ఉన్నాను, నేనెక్కడికి వెళ్ళను అని నేను చెప్పాను. విలియం బ్రెనహం యొక్క పూర్వపరాలు ఎవరికైనా తెలుసు అని చెప్తున్నాను. అతడు ఇక్కడ ఉన్నాడు, అతడు ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు అతడు. అయ్యయ్యో నా ముఖం కందిపోయింది, తెలుసా టై కట్టుకోలేదు, తెలుసా ఈ చిన్న టీ షర్ట్ వేసుకుని ఉన్నాను, చొక్కాయి చేయి భాగం ఈ విధంగా ఉంది, నా చెవులు గింగిరెత్తిపోతుండగా అక్కడికి ఇలా నడుచుకుంటూ వెళ్లాను. మైక్రోఫోన్ దగ్గర నేనెప్పుడు నిలబడి ఉండలేదు, కనుక నేనెక్కడికి ప్రసంగం చేయటకు వెళ్లాను, పాఠ్యాంశాన్ని తెచ్చుకున్నాను. అది నేనాడు, ఈనాడు మరవలేను. ధనవంతుడు పాతాళములో కన్నులెత్తి ఆ అప్పిదెబ్బ అతడు కేకల వేసెను అను పాఠ్యభాగం అది. అనేక పర్యాయాలు నేను ఇలా మూడు విషయాలను గురించి మాట్లాడితే వచ్చి ఆ మనిషిని చూడు, నీవిది నమ్ముతున్నావా, ఆపిదెబ్బ అతడు కేకల వేసెను అనునవి. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను, అక్కడ పుష్పగుచ్చాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అక్కడ ప్రార్థనా గుడాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అక్కడ బిడ్డలు లేదు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. సంగీత గానాలు లేవు, ఆ తర్వాత అతడు కేకల వేశాడు. అటు తర్వాత నేను కేకల వేశాను. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఓ వారంతా నా చుట్టూ చేరి నేను వచ్చి వారి కొరకు కుటాలు పెట్టమని వారు కోరారు. నేను అనుకున్నాను, ఓహో నేను ఒక పరిశుద్ధ గుండ్రాల కాబోలు అని తలంచాను. నేను అలా అనుకున్నాను, చూశారా చూడండి అక్కడున్న వారు మంచి ప్రజలే. నేను అలా బయటకు నడుస్తూ వెళ్తున్నాను, ఒకరు కౌబాయ్ మోజాను ధరించి కౌబాయ్ చూపు పెట్టుకుని ఉన్నాడు. మీరెవరు అని అడిగాను. నేను ఒక సంఘ పెద్దను, టెక్సాస్ లో నుండి ఫలానా స్థలం నుండి వచ్చిందని అని చెప్పాడు. మంచిది సరే అని నేను అనుకున్నాను. మరొకరు చిన్న నిక్కిన్ బోకర్ ప్యాంటీ వేసుకుని ఉన్నాడు. ఒక విధమైన బంతి ఆట ఆడేటప్పుడు అవి ధరిస్తానని మీకు తెలుసా. వాళ్ళు ఇంకొకరు జెరీ స్వెటర్ వేసుకుని ఉన్నారు. అతను చెప్తున్నాడు ఇలాగన, నేను ఫలానా రెవరెండ్ ఫ్లోరిడో నుండి వచ్చాను, నీ వచ్చి కూటాలు ఏర్పాటు చేస్తావని అడిగాడు. నీ ఇంటి దగ్గరే ఉన్నాను, ఈ టీ షర్ట్ శ్రీనికర ప్యాంటీ వేసుకుని ఉన్నాను అబ్బాయి, అది నేను అనుకుంటున్నాను. మంచిది, నా యొక్క జీవిత కథ మీరు అలా విని ఉంటారు, కనుక నేను ఇక్కడ నిలుపు చేసి క్రిందట ఎన్నడూ చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను. ప్రప్రథంగా నేను ఈ విషయం అడుగుతున్నాను, నేను దాన్ని దాటవేస్తున్నాను. నా జీవితంలో ఇది నేను ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు. మీరు నన్ను ప్రేమిస్తారని అభవించినట్లయితే, నేను చెప్పకముందు మీరు నన్ను ఎలాగూ ప్రేమించారో అలాగే ప్రేమించినట్లయితే మీ చేయి చూపించండి, సరేనా? అదే మీ అభయం, దాన్ని నేను హత్తుకుంటున్నాను. ఆ రాత్రి కూటములో కూర్చొని ఉన్నాను, వారు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతున్నారు. అది రక్తమేననే ఎరుగుదును, అది రక్తమేననే ఎరుగుదును అనే చిన్న పాట అది. కూర్చున్న క్రౌడ్లోకి వారు ఉరుకులు వేస్తూ ప్రభులు స్తుతిస్తూ కేకలు వేస్తూ అంతా చేస్తున్నారు. ఆ శబ్దాలు నాకు భీకరంగా మంచి భీకరంగా ఉన్నవని తలస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా అపొస్తల కార్యములు, అపొస్తల కార్యం 2:4, అపొస్తల కార్యం 2:38, అపొస్తల కార్యం 10:49 ఇవే విశదీకరిస్తున్నారు. అవి లేఖనమే కదా, కృతం లేనేలా ఎన్నడూ చూడలేదు. ఇదే నా హృదయం వెడికిపోతుంది, ఇది అద్భుతంగా ఉన్నది అని నేను అనుకున్నాను. నేను ప్రథమంగా వారిని కలిసినప్పుడు వారు ఒక రకపు పరిశుద్ధ గుంజాలు అని అనుకున్నాను. ఓహో వీరు ఒక రకమైన దేవదూతల గుంపు అని అనుకున్నాను. ఇప్పుడు క్షణంలో నా మనస్సు నేను మార్చుకున్నాను. ఆ మరునాటి ఉదయం ఈ కూటమిని ఏర్పాటు చేయుటకు ఈ మహాతరుణాన్ని అనుగ్రహించినప్పుడు ఈ గుంపు ప్రజలు నేను సంపాదిస్తాను అని అనుకున్నాను. కేకల వేసే మెథడిస్టులు అని వారు పిలుచుకునేవారు వీలై ఉండాలి. కొద్దిగా ముందుకు సాగితే బహుశా అదే ఇది కబోలు అని నేను అనుకున్నాను. నేను అలా అనుకున్నాను. నేను తప్పక అలాగే ఉంటాను. నేను ఇష్టపడటానికి వాళ్ళని గురించి ఏదో ఉంది. వారు సాధుశీలరు, అభిమానితులు. కనుక ఒక విషయం నేను గ్రహం చేసుకోలే, అదేదనగా భాషలతో మాట్లాడడం. అదే గ్రహించాను. చెప్పాలంటే ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మరొక వ్యక్తి ఇక్కడ ఇలా ఉన్నారు. వారెవరనగా ఆ గ్రూప్ నాయకులు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి భాషలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వ్యక్తి అర్థం చెబుతున్నాడు. కూటమిలో కూర్చి తత్సంబంధమైన విషయాల గురించి చెప్తున్నాడు. అయ్యో, నేనది చదవలసి ఉంటున్నది అని నేను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళా ఒకటి ఒకటికి మరొకటిగా జరుగుతున్నది. అది ఇతని పైన అదే పడుతున్నది. ఇద్దరు భాషతో మాట్లాడుతూ అర్థం చెప్తున్నారు. మిగతా సంఘస్థులంతా మాట్లాడుతున్నారు. అయితే వీరిరువురు పైన జరుగుతున్న అనువాదం వల్లే అది లేదు. ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారు. నేను అనుకున్నాను బహుశా వారు దేవదూతులై ఉండాలి అని తలంచాను. వెనకాల కూర్చొని ఉన్నాను. అది ఏమైంటుందో నేను అన్నది కూడా తెలియచేయలేను. అది నా మీదకి వస్తుందని తెలుసా? అది నేను తెలుసుకోవాలని ప్రభు అభిష్టమైతే ఆ విషయాలు తెలుసుకోవడానికి నాకు మార్గం ఒకటి ఉన్నది. చూశారా? ఆ కారణము చేతనే నేనది బహిరంగంగా వచ్చించనని చెప్తున్నాను. ఏ విషయాల గురించైనా వాస్తవంగా నేను తెలుసుకోవాలని ఆశించితే ఈ విషయాల గురించి ప్రభు సాధారణంగా నాకు తెలుపుతారు. అందుకొనికే వరమనేది ఉంటుంది. చూశారా? ఆ కారణము చేత నీవేదో ప్రజల మధ్య దాన్ని విసిరివేయవద్దు. అది పందులెదుట ముచ్చెమలను వేట అవుతుంది. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నీవది చేయాలనుకోవద్దు. నన్ను స్వాధీనం అందించుకోవడానికి దేవుడే బాధ్యుడవుతాడు. సహోదరులతో మాట్లాడుట మొదలగు వాటిలో సహోదరులలో ఏవో తప్పిదాలు వెతకుటకు నేను ఇష్టపడను. ఒక సమయంలో నేను ఒక వ్యక్తితో భోజన పలయంత కూర్చొని ఉండేది. తన చేయి నన్ను ఆలింగనం చేసుకుని ఉన్నది. ఓ సహోదర బ్రహ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకది ఏదోలా అనిపించినది. నేను అక్కడ వెంక చూశాను. అది అతడు నాకు చెప్పలేదు. అతడు అలా చేయలేదని నాకు తెలుసు. చూశారా? అది అక్కడే ఉన్నది. అలాగా ఎవరున్నప్పటికీ అతడు నిఖర్షగా విషధారి అవుతాడు. చూడండి, అతని హస్తాలు నన్ను ఆలింగనం చేసుకునే ఉన్నది. ఓకే, అలాగే అని నేను వెళ్లిపోయాను. నేను తెలుసుకోవాలని లేదు. అతని సహోదరుడిగా నేను ఎరుగుదును. అది అలాగే సాగనివ్వు. మిగతా అది దేవుడు చేయుడుగాక. చూశారా? నాకు అవసరం లేదు. అవి తెలుసుకోవాలని నాకు అక్కరలేదు. అనేక సార్లు ఇటువంటి విషయాలు ఇక్కడ సంఘాల్లో ఉంటవి ఉండవు. నేను గదిలో కూర్చుంటాను, రెస్టారెంట్ లో కూర్చుంటాను. జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ నాకు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారే అది వాస్తవమని ఎరుగుదురు. నేను ఇంట్లోనే కూర్చొని జాగ్రత్త, కొద్దిసేపటి తర్వాత కారు వస్తుంది, అది ఫలానా ఫలానా వ్యక్తి అని చెప్తాను. ఇక్కడ ఉండాలని ప్రభు చెప్తున్నాడు. లోపలికి తీసుకుని రండి. మేము బజారులోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటవి. దాడుతున్న దాన్ని గమనించు, ఎందుకంటే నీవిక గుద్దుకుంటావు. నేనలాగైతే చూడండి, ఎప్పుడు కూడా అది సంపూర్ణంగా ఉంటుంది. ఆ కారణము చేత నిన్ను నీవుగా ఎక్కువగా అందులోకి నెట్టుకోవద్దు. దాన్ని వినియోగించు. అది దేవుని వరం. అయితే దానితో నీవేమి చేస్తున్నావో గమనిస్తూ ఉండము. దేవుడు నీ విషయం బాధ్యుడవుతాడు. మోషేను చూడు. మోషే దేవుని చేత పంపబడినవాడు. మీరు నమ్ముతున్నారా? ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడినవాడే ప్రవక్తగా చేయబడిను. దేవుడు తన అక్కడి నుండి అక్కడికి పంపించి బండతో మాట్లాడమన్నాడు. ఆ తర్వాత కొట్టబడినది. వెళ్లి బండతో మాట్లాడు అని చెప్పబడిను. అది నీళ్లిచ్చాను. అయితే మోషే కోపముతో అక్కడికి వెళ్లి ఆ బండను కొట్టాడు. నీళ్లు రాలేదు. మరలా అతను కొట్టాడు. బహుళారా, ఈ బండలో ఉండి నీళ్లు రావాలా అని చెప్పాడు. దేవుడు ఏం చేశాడో మీరు గమనించారా? మీరైతే వచ్చినది మోషే ఇక్కడికి రా, దానితో అంతం అదే. చూశారా? ఆ విషయాలు మీరు గమనించాలి. దైవిక వరాలతో మీరేమి చేస్తున్నారో మీరు గమనించాలి. ఒక ప్రసంగికుడు మాదిరిగా అనర్ఘలమైన ఒక మంచి ప్రసంగికుడు లేచి వెళ్లి ప్రసంగం చేస్తాడు. కేవలం కానుకలు ధనార్జన కోసం చేస్తాడు. అందుకొరకు దేవుడు తన్ని లెక్క అడుగుతాడు. అవునది వాస్తవం. దైవిక సంబంధమైన వరములతో నీవేమి చేస్తున్నావో నీవు గమనించవలసి ఉన్నది. లేక ఏదో గొప్ప ఘనత సంపాదించుకుంటు కొరకో, లేక ఏదో ఒక సంఘానికి ఒక ఖ్యాతిని తెచ్చుడు కొరకో, లేక తనకు తానే గొప్ప పేరు సంపాదించుకోడు కొరకో ప్రయత్నాలు చేయుట. నేను రెండు లేక మూడు రాత్రులు కుడిగల ఉండి ధైర్యంతో ఎక్కడో నివసించి అనుగుతో అక్కడ ఉంటాను. దాని భావమేంటో తెలుసా? అవునండి, దేవుడు ఆయన హస్తాలనిపై ఎక్కడ పెట్టినాడో ఎప్పుడు కూడా అక్కడే ఉండు. అది లోపలి జీవనమై ఉంటుంది. గుర్తించు. కాబట్టి ఈ దినాన్ని నేను అలా అనుకున్నాను, సరే నడుస్తూ వెళ్తున్నాను. ఆ ప్రజలంతా చూచి నేను భీతి చెందిపోయాను. వారిని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నాను. బయట వరండాలో కూటమి ముగించబడిన తర్వాత వారి కొరకే నేను వీక్షిస్తూ ఉన్నాను. అటు ఇటు చూశాను, వారిలో ఒకరిని కనుగొన్నాను. బాగున్నారండి అని అడిగాను. మీరెలా ఉన్నారు అని అడిగాడు అతడు. ఈ ఉదయాన్నే ప్రసంగించిన యవనస్తుడైన ప్రసంగికుడు నీవేనా అని అడిగాడు. నేనప్పుడు 23 సంవత్సరాల వయస్కుడు వాడను. అవునండి అని చెప్పాను. నీ పేరు అని అడిగాడు అతడు. అని చెప్పాను. నీ పేరు అని అడిగాను. అతని పేరు చెప్పాడు. సరే, నేనిప్పుడు అతని మనసుతో సంఘీభావన చేసినట్లయితే అని నేను అనుకున్నాను. ప్రతిస్పందన ఏమవుతుందో అని ఎరుగకనే అలా తలంచాను. మంచిదండి అని నేను అన్నాను. నాకు లేనిది మీరంతా కలిగి ఉన్నారు అని నేను చెప్పాను. నేను విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందావా అని అడిగాడు. నేను ఒక బాప్టిస్టు వాడను అని అన్నాను. అతను అడిగాడు, అయితే నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందావా? మంచిది, అంటే నీ అర్థమేటి సహోదరుడా అని అడిగాను. మీరంతా ఏమి కలుగున్నారో అది నాకు లేదు, అది మాత్రం నాకు తెలుసు అని నేను చెప్పాను. ఎందుకంటే మీరేదో బలమైనది ఒకటి కలిగి ఉన్నారు అది అని నేను అన్నాను. నేనెప్పుడైనా భాషలతో మాట్లాడతావా? లేదండి అని నేను చెప్పాను. నేనిప్పుడు వెంటనే చెప్పగలను, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు అని అన్నాడు. సరే, పరిశుద్ధాత్మను పొందుకుంటా అదే అయితే నేనది పొందలేదు అని నేను అన్నాను. అతను అన్నాడు, నీవు భాషలతో మాట్లాడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదు. మా యొక్క సంభాషణ అలాగే సాగిపోతుండగా నేనది ఎక్కడి నుండి పొందగలను అని అడిగాను. పరిశుద్ధాత్మను వెదకు అని చెప్పాడు. నేనలాగే కనిపెడుతున్నాను, నేనేమి చేస్తున్నానో అతనికి తెలియదు. అదే అతనికి ఏదో విడ్డూరం కనిపించదని నాకు తెలుసు. ఎందుకంటే అతను నా వైపు చూస్తున్నప్పుడు అతని కన్నులదోలాగా నాకు చూస్తున్నాడు. అదే వాస్తవంగా అతను క్రైస్తవుడే. అతని నూటికి నుదిపాళ్ళు నిష్కర్షంగా క్రైస్తవుడే. అవునది వాస్తవం, అది ఇక్కడే ఉన్నది. దేవుని స్తోత్రం అని నేను అనుకున్నాను. బలిపీఠం దగ్గరికి ఎక్కడికో ఒక చోటుకు నేను చేరుకోవాలి. బయటికి వెళ్లాను, అటు ఇటు చూశాను. నేను ఇంకొక వ్యక్తిని నేను కలుసుకుంటాను అని తలస్తున్నాను. నేను అతని కనుగొని అతనితో మాట్లాడుతూ, ఎలా ఉన్నారండి అని అడిగాను. అతను అన్నాడు, ఏ సంఘానికి నువ్వు సంబంధించిన వాడవు? నీవు బాప్టిస్టు వాడవని వారు చెప్పారే అని అన్నాడు అతడు. అవును అని చెప్పాను. నేనింతవరకు పరిశుద్ధాత్మ పొందలేదు అవును కదా అని అడిగాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. నేను ఎప్పుడైనా భాషలో మాట్లాడావా అని అడిగాడు. లేదండి అని చెప్పాను. నీవు పొందలేదు అని అన్నాడు. మీరంతా పొందుకున్నదేదో అది నేను పొందలేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. అయితే సహోదరుడా, నేను నిజంగా అందుకొనకై అపేక్షిస్తున్నాను. సరే, నీళ్లు సిద్ధంగా ఉన్నవి అని అన్నాడు. నేను చెప్పాను, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పాను. అయితే మీరంతా పొందుకున్నది నేను పొందుకోలేదు, మీరు కలిగున్నది అది నిజంగా నాకు కావాలి అని చెప్పాను. మంచిది, అది చాలా మంచిది అన్నాడు. నేను అతని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత చిట్ట చివరికి ఆ ఎదుటి మనిషి మనోభావాన్ని పట్టివేసిన తర్వాత బలహీనుడైన వేషధారితో నేను ఎవరైనా మాట్లాడితే అలాంటి వారిలో అతడు ఒకడై ఉంటాడు. అతని భార్య నల్ల వెంట్రుకలు కలిగి ఉన్న స్త్రీ, అతను ఒక అందమైన స్త్రీతో చెడ్డ సంపర్కము కలిగి ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నాడు. రాబుడు సారాయంగడికి తిరగడం, ఇలా రకరకాల అలవాట్లు అయినప్పటికీ భాషలతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాను. అవునది వాస్తవం, నేను అది అర్థం చేసుకోలేదు అని చెప్పాను. ఆ విషధాని మీద ఆశీర్వదించబడిన పరిశుద్ధాత్మ కృంబనివ్వనట్లా అగ్గుపించుగా కానేనదే అంతే. ఈ సుదీర్ఘ కాలం అంతా నేను పట్టం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను. నేను వారితో కలిసి వెళ్ళినట్లయితే అదంతా ఏంటో నేను తెలుసుకుని వచ్చునేమో అని అనుకున్నాను. ఇక్కడేమో స్వచ్ఛమైన క్రైస్తవుడు, మరొకడేమో నిజమైన వేషధారి, అదేమైంటుంది అని తలంచాను. ఓ దేవా, బహుశా నాలో ఏదో ఒక తప్పున్నది అని అనుకున్నాను. మూలాధారం నమ్మే నేను అదంతా బైబిల్లో ఉన్నదే అని అన్నాను. అది అలాగే ఉండాలి. నాకైతే జరిగేదంతా బైబిల్లో ఉండే అది జరగవలసి ఉన్నది, లేట్లయితే అది వాస్తవమైనది కాదు. అది ఇక్కడ నుండే రావాలి, అది బైబిల్ నుండి నిర్ధారణ చేయబడాలి, ఏదో ఒక చోట కాదు సుమా. అయితే అది బైబిల్ అంతటిలో కూడా అది ఉండవలసి ఉన్నది. నేను అది నమ్మాలి, అది వాస్తవమైన అతికే కావాలి. ప్రతి లేఖనానికి అది ఎక్కిభవించాలి, లేట్లయితే నేనది నమ్మను. కాబట్టి పౌలు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగివచ్చిన దూత మరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తునుగాక. కనుక నేను బైబిల్ నమ్ముతాను, అలాంటిది బైబిల్ నుండి నేను చూడలేదు అని అన్నాను. 2 సంవత్సరాల తర్వాత నా భార్యను మొదలగు తదితరాలను నేను పోగొట్టుకున్న తర్వాత నేను గ్రీన్ మిల్ లో ఉన్నాను. అది నా పరిచయ స్థలం. ప్రార్థిస్తున్నాను. తిరిగి నా గుహలోకి 2-3 దినాలు వెళ్లాను. 2 దినాలైనది. కొద్దిగా గాలి పీల్చుకుంటూ అలా బయటకు వెళ్లాను. నేను అలా బయటకు నడుస్తూ వెళుతూ అక్కడ ముద్దు చివర భాగాన నా బైబిల్ పెట్టి వెళ్లాను. మీరు లోనికి వస్తున్నప్పుడు ఒక పాత చెట్టు గాలి వీస్తూ ఉంటుంది. దానికి ముందు గరిటె మారిగా ఒకటి ఉన్నది. దాని ముందు ఇలా పెట్టబడి ఉన్నది. చెట్టు ఇలా వంగి ఉన్నది. నేను ఆ దూల పొద్దున అలా పెట్టి రాత్రిపూట అక్కడ పండుకునేవాడను. ఇలా ఆకాశం వంక చూస్తూ పండుకునేవాడను. నా చెయ్యి ఆ దూలం పైన అలా పెట్టి కొన్నిసార్లు ఈ విధంగా పండుకుని ప్రార్థిస్తుంటాను. అనేక దినాలు అక్కడ ఉన్న తర్వాత ఏమీ తినకుండా త్రాగకుండా ప్రార్థించాను. కొద్దిగా మంచి గాలి పీల్చుకోవడం కొరకై బయటకు వెళ్లాను. ఆ గుహలో ఉండి చలిగా తేమగా అక్కడ ఉన్నది. అందుచేత మరలా బయటకు వచ్చి క్రితం దినం ఎక్కడుంచానో అక్కడ నా బైబిల్ పెట్టాను. హెబ్రీ 6వ అధ్యాయముకు అది తిరిగినది. నేను చదవడానికి ప్రారంభించాను. నిజీవకలు విడిచిపెట్టి సంపూర్ణమై గురు సాగిపోవడం మొదలగలిగి ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధ వరములు రుచి చూచి పిలుపులో బాలువైన వారు మొదలగిన చదువుతున్నాను. ఇలా చెప్పబడినది అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు పెరిగినవి కనుక విసర్జింపబడి భూమిపై తిరుగుచు తరచుగా కురి వర్షము త్రాగి అనుకూలమైనది ఫలించక విసర్జింపబడి ముళ్ళ తీగలు గచ్చ తీగలు పెరిగినీడలా విసర్జింపబడును. ఒకటి వెళ్లి రేవుందని అనుకున్నాను. నన్ను ఇక్కడ మేలుకలు పొందేవారో నేను విన్నాను. నాకిప్పుడు దర్శనం ఇయబడిన ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆ ముద్దు కొన భాగాన నేను అలాగే కనిపెడుతూ ఉన్నాను. నేను లేచి వెనుకకు ముందు క్రిందకు పైకి నడుస్తున్నాను. వెనుకకు నడిచి వెళ్లాను, ఏమి జరగలేదు. నా గుహ వైపే వెనుకకు వెళ్లాను, ఏమి జరగలేదు. నిన్న అలాగే నిలబడి ఇది ఏమైంటుందా అని ఆలోచించేస్తున్నాను. ఆ బైబిల్ వెలిపే మరలా నడుస్తూ వెళ్లాను. అది మరలా నా వైపే వచ్చినది. అది నేను అలా పుచ్చుకుని అందులో ఏమున్నదో అది చదవాలని ఆయన కొరుతున్నాడేమో అని అనుకున్నాను. దేవుని ఎడల పశ్చాత్తాపము విశ్వాసము విషయాలన్నీ కూర్చొని చదువుకున్నాను. భూమి తన మీద తరచుగా కొరికి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరు అని చెప్పబడుతున్నది చదువుతున్నాను. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు తన మీద పెరిగి తుదకని విసర్జించబడి కాల్చివేయబడును. అది నన్ను వణికింప చేసినది. దీనిని గురించి నీవు నాకు ఈ దర్శనం అనుగ్రహిస్తున్నావు అని తలస్తూ ఉంటే ఆయన్ను మరొక్కడి కొరకై నేను అతను ఉన్నాను. ఆ తర్వాత విని వెంటనే ప్రపంచమంతా నా ఎదుట తిరిగిపోతున్నట్లున్నది. అంత చక్రమై చుట్టుకుని పోయినది. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి తల ఎత్తుకుని విత్తనాలు విత్తుతున్నాడు. అతను అలా కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నల్లని వస్త్రాలు ధరించిన మరొకరు వచ్చి తల వంచుకుని ఉండి విత్తనాలు విత్తుతున్నాడు. మంచి విత్తనాలు మొలకెత్తగా అవి గోధుమలై ఉన్నవి. ఆ చెడ్డ విత్తనాలు మొలకెత్తగా అవి కలుపు మొక్కలై ఉంటున్నవి. ఆ తర్వాత గొప్ప కరువు గటి భూమిపైకి వచ్చినది. పాడైపోచున్నట్లుగా గోధుమలు తలవంచేసినవి. నీళ్లు లేక అలా అయిపోయినవి. వర్షాలి బొమ్మని ప్రజలంతా తల్ల వంచి దేవునికి ప్రార్థిస్తుండగా నేను చూశాను. ఆ తర్వాత కలుపు మొక్కలంతా నీళ్ల కొరకినట్లుగా తల్ల వంచేసినవి. అలాగది నేను చూశాను. ఆ తర్వాత బలమైన మేఘాలు వచ్చి భీకర వర్షం కురిచినది. అది అలా జరగగానే ఆ ఉండిపోయిన చిన్న గోధుమలు అనుకుంటూ నిటారుగా నిలిచినవి. ప్రక్కనే ఉన్న కలుపు మొక్కలు అనుకుంటూ నిలబడిపోయినవి. అరే ఏంటి అని అనుకున్నాను నేను. ఆ తర్వాత అది నా మీదకి వచ్చినది. అదే ఇదే ఏ వర్షమైతే గోధుమలు పెంచడానికై వినియోగపడినో అదే వర్షము కలుపు మొక్కలు పెంచిన కొరకై కురిసినది. ఆ గుంపు ప్రజల మీద ఏ పరిశుద్ధాత్మ కురంబరించబడినదో ఆశీర్వాదమిచ్చు అదే దేశధారి పైన పడినది. ఏసులకు చెప్పారు వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు అని. అతడు కేకలు వేయటం కాదు, కేనంతల కొట్టడం ద్వారా కాదు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. ఇవక్కడే ఉన్నావు ప్రభువా, నేను పొందుకున్నాను. అది నిజంగా సత్యం. దేవుడంటే ఎరగకుడనే నీవు వరాలు కలిగి ఉంటావు. కాబట్టి చూడండి, భాషతో మాట్లాడటం నాకు చాలా కష్టతరంగా ఉండేను. అయితే ఒక దినాన దేవుడు దానిని నాకు రుజువుపరిచాడు. ప్రప్రదంగా మార్పు చెందినటువంటి నా వారిని ఓహియో నదిలో బాప్తిస్తమిచ్చుచుడని, ఆ తర్వాత 7వ వ్యక్తికి బాప్తిస్తమిచ్చుచుడని నేను బాప్తిస్తమిచ్చుచు ఇలా చెప్పాను. నేను నీళ్లను అతనికి బాప్తిస్తమిచ్చుచున్నాను, నీవు పరిశుద్ధాత్మలు అతనికి బాప్తిస్తమివు అని చెప్పాను. నీళ్లలోకి అతని ముంచుతున్నాను. ఆయన ఆకాశముని సుడిగాలి వచ్చినది. ఆ వెలుగు ఇక్కడ ప్రకాశిస్తున్నది. వందల వందల ప్రజలు ఆ ఒడిన ఉన్నారు. అది జూన్ మాసము మిట్ట మధ్యాహ్న వేళ 2 గంటల సమయం. నేను ఎక్కడ ఉన్నానో, నా పైన అది వ్రేలాడుతున్నది. ఒక స్వరం ఇలా చెప్పినది, క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిస్తమిచ్చే యోహాను ఎలా ముందటి వాడుగా పంపబడినో, క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందటువంటి వర్తమానము అటువంటి దానిని నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పబడినది. అది నాకు తచ్చిపోయేంతగా భీతిని కలిగించినది. అక్కడున్న సమూహ ప్రజలంతా, కర్మాగార పని వారు, మందులు తయారు చేయ పని వారు, వారంతా ఆ నది ఒడ్డునే ఉన్నారు. నేను తిరిగి వెళ్లిపోయాను. ఆ మధ్యాహ్న వేళ రెండు మూడు వందల మందికి బాప్తిస్తమిచ్చాను. వారు నన్ను బయటకు తీసినప్పుడు నీటిలో ఉండి బయటకు లాగారు. పెద్దలు తదితరులంతా బయటకు వచ్చి ఆ వెలుగు ఏంటి అని అడిగారు. గిలాదు ఏజ్ బాప్తిస్ట్ సంఘస్థులైన ఆ పెద్ద గుంపైన నల్లవారంతా, అక్కడ లోన్ స్టార్ సంఘస్థులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ సంభవనం చూచి ఏడ్చారు, పడిపోయారు. ఒక అమ్మాయి పడవలో ఉండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఈతగాళ్ల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చుకుని ఉన్నది. ఆమె ఒక సంఘానికి ఆదివారం పడి ఉపాధ్యాయుని, బయటికి రావా అని అడిగాను. వెళ్ళి నేను బయటికి రాను అని అన్నదాము. మంచిది రావా అని అడిగాను నేను. నేను బాప్తిస్తున్న స్థలం నుండి నువ్వు బయటికి వచ్చినకు సువార్త నిమిత్తము తగిన గౌరవం నాకున్నది. ఆమె అంటున్నది, నాకది లేదు అని అన్నది. బాప్తిస్తున్నప్పుడు ఆమె అతని కూర్చొని నవ్వుతూ అలా చేస్తున్నప్పుడు ఎందుచేతనగా బాప్తిస్తుని కూర్చో ఆమె నమ్మదు. అప్పుడు ప్రభుత్వంతో దిగిరాగా ఆవిడ పడవలో ముందుకు పడిపోయింది. ఏ రోజు ఆ అమ్మాయి పిచ్చాసుపత్రిలో ఉన్నది. నీవు దేవునితో ఆటలాడలేవు. ఆ తర్వాత నీళ్లు త్రాగటానికి ఒక అందమైన అమ్మాయి వెళ్ళింది. ఒక బీరు సీసాకు కొట్టుకుని ముఖమంతా పగిలిపోయినది. అయ్యో, భీకరంగా అయిపోయినది. అది అక్కడ జరిగిన విషయం. ఆ తర్వాత జీవితం అంతా కూడా నేను ఇది చూశాను. అవి జరుగుట, ఆ దర్శనాలు చూచుట, ఆ సంగతులని ఎలా జరిగినవో అన్ని. ఆ తర్వాత కొంచెం కాలమైన తర్వాత అది నన్ను ఎంతగానో ఇబ్బంది కలిగి చేసినది. అది తప్పు అని అందరూ అంటుండేవారు. నేను ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉండేవాడనో ఆ నా చిరపరిచే స్థలంలో నుండి లేచిపోయాను. నా మీదికి రావద్దని ఎంతగానో దాని కొరకు ప్రార్థించినప్పటికీ ఎలాగైనా అది నా మీదికి అది వచ్చేస్తూనే ఉన్నది. ఇండియానా రాష్ట్రంలో నేను గేమ్ వార్డెన్గా పనిచేశాను. నేను లోపలికి వచ్చాను. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, మందిరంలోని పియానిస్ట్ యొక్క సోదరుడు. అతను అడిగాడు, బిల్లి, ఈ మధ్యాహ్నం మెడిసిన్ వరకు నన్ను దాటవేస్తావా అని అడిగాడు. నేను అది చేయలేను, నేను అడవుల వరకు వెళ్లాల్సి ఉంది అని చెప్పాను. నేను ఇంట్లోకి వచ్చి నా తుపాకీ బెల్ట్ తలతెరవ తీసి నా చేయి చొక్కాయి ముడిచాను. నేను రెండు గదుల చిన్న ఇంట్లో నివసించాను. నేను కడుక్కొని నా భోజనం సిద్ధపరచుకోబోతున్నాను. కడిగి వేసి ఇంటి ప్రక్కనే ఉన్న గంగిరెగ్గు చెట్టు దగ్గరకు వెళ్లాను. అకస్మాత్తుగా ఎవరో వచ్చి అలా అది జరిగిపోయినది. నేను చూశాను, మరలా అదే అని నేను గ్రహించాను. నేను మెట్ల మీద కూర్చున్నాను. అతను తన కాళ్ళలో ఎదురు దూకి నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, బిల్లి, నీవు ముచ్చిపోతున్నావు అని అడిగాడు. లేదండి అని అన్నాను. బిల్లి, ఏం జరిగినది అని అడిగాడు. నాకు తెలియదు. వెళ్ళు సహోదరుడా, మంచిది, వందనాలు. నా భార్య పాత్రలో నీళ్లు తీసుకుని బయటికి వచ్చి, హాని, ఏం జరిగింది అని అడిగినది. రేద్దమా, ఏమీ లేదు అని చెప్పాను. భోజనం సంసిద్ధంగా ఉంది, వచ్చేసేయి అని చెప్పి నా వీపు వై చెయ్యి వేసి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది. రీతమా, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాను. నీవు వారిని అక్కడికి పిలిచి ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉండమని వారికి చెప్పు అని నేను చెప్పాను. మేడా, రీతమా అని నేను చెప్తున్నాను. నేను యేసు క్రీస్తును ప్రేమిస్తున్నానని నాకు తెలుసు అని అన్నాను. నేను మరణములో ఉండి జీవంలోనికి దాటిన్నానని నాకు తెలుసు. దయ్యం నాకు ఎటువంటిది చేయడం నేను ఇష్టపడను. నేను ఇలాగే సాగిపోతూ ఉండలేను. నేను ఒక ఖైదీని అని అన్నాను. ఎలా వేళ కూడా ఇది జరుగుతున్నప్పుడెల్లా కూడా ఇలాంటి దర్శనాలు వచ్చుతున్నప్పుడెల్లా అదేమైనప్పటికీ నేను చెప్తున్నాను. అది నాకు జరిగినప్పుడు అది దర్శనం అని నాకు తెలియదు. అది దర్శనం అని నేను అనను. వారు దాన్ని మైకమంటున్నారు. మరి ఏదేంటో అని అది నాకు తెలియదు అని చెప్పాను. నేను దాన్ని హీనంగా అనవు, నాకు ఇష్టం లేదు. అది దయ్యమని వారు చెప్తున్నారు. నేను ప్రభుని యేసును ప్రేమిస్తున్నాను. ఓ బిల్లి, ప్రజలు అనేది నీవు ఆలకించకు అని ఆమె చెప్పినది. అయితే ప్రీతమా, ఇతరత్ర బోధకులను చూడు. నాకు వద్దు అని అన్నాను. నీ అడవుల్లోకి నా స్థలానికి వెళ్తున్నాను అని చెప్పాను. $15 నా యుద్ధం ఉన్నవి. బిల్లిని జాగ్రత్తగా చూడు. బిల్లి అప్పుడు చాలా చిన్నవాడు. తీసుకో, జీవించడానికి నీకు బిల్లికి కొద్ది కాలానికి సరిపడతవి. వారిని పిలిచి చెప్పు, నేనైతే రేపు వస్తాను లేదా ఇక తిరిగి రాను, నేను ఇక 5 రోజుల్లో తిరిగి రాకపోతే నా స్థానంలో మరొకటి ఉంచు అని చెప్పాను. మేడా, అది నా దగ్గర తీసివేసి అది మరలా రాకుండా చేయునని దేవుడు నాకు వాగ్దానం చేసే వరకు నేను తిరిగి రాను అని చెప్పాను. అలాంటి మనిషి యొక్క అవివేకం ఎంతదో ఆలోచించేయండి. నేను ఇక్కడికి ఆ రాత్రి వెళ్లిపోయాను, తిరిగి ఆ పాత గదిలోకి వెళ్లాను. అది ఆ తర్వాత రోజు కొంత ఆలస్యమైనది. తర్వాత రోజు ఆ క్యాంపులోకి నేను వెళ్లవలసి ఉన్నది. ఆ పర్వత అవతల లేక కొండ ఆవల అడవుల్లోకి వెళ్లాను. FBI వారు నన్ను కనుగొంటారని అనుకోలేదు. కనుక ఈ చిన్న పాత గదిలో ఆ మధ్యాహ్నం అంతా చాలా చీకటి పడే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను ప్రార్థిస్తూ ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నది అనే భాగాన్ని బైబిల్ నుండి చదువుతూ ఉన్నాను. నేను అది కనుగొనలేకపోతున్నాను. అక్కడ ఆ చిన్న గదిలో ఎంతో చీకటిగా ఉన్నది. నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు అక్కడ బోను పెడుతుండేవాడను. నేను ఇక్కడ బోను పెట్టి రాత్రంతా చేపలు పడుతుండేవాడను. అది కేవలం ఎంతో శిథిలావస్థలో ఉన్నటువంటి పాతబడిన గది. సంవత్సరాల తరబడిగా అక్కడ కూర్చుంటున్నాను. అది ఆ స్థితికి రాకముందు ఒకరు అద్దెకున్నారు అందులో. నేను ఇక్కడ అలా కనిపెట్టుకుని కూర్చుని ఉన్నాను. 1 గంట 2 గంటలు 3 గంటలు జరుగుతూనే ఉన్నది. నేల మీద వెనుక్కు ముందుకు నడుస్తూనే ఉన్నాను. ముందుకు వెనుక్కు అలాగ నడుస్తున్నాను. ఒక పాతబడిన బల్ల మీద కాదు కాదు ఒక పెట్టెలాంటిదైన దానిపైన కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చొని, ఓ దేవా, ఎందుకు నీవిలాగు నన్ను నాకు చేస్తున్నావు అని తలంచుకుంటున్నాను. తండ్రి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని చెప్తున్నాను. దయ్యం పట్టిన వాణిగా నేను నాకు ఇష్టము లేదు. అవి నాకు సంభవించడం నేను అంగీకరించను. దేవా, మరెన్నడూ అది జరగకుండా చూడండి అని చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఈ విధంగా, నేను ప్రేమిస్తున్నాను. నేను నరకానికి వెళ్ళడం ఇష్టపడను. నేను తప్పిదస్తున్నే ఉండి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసి బోధన చేయడం వల్ల ఫలమేంటి? నేనుగా నరకానికి నడుచుడు కాకుండా వేలాది మందిని తప్పుదాన్ని పట్టించవాడిని అవుతాను. వందల మంది ప్రజలు అలాంటి వారు నా పరిచయంలో ఉన్నారు. ఇది మరలా నాకు సంభవించడం నేను అంగీకరించను అని చెప్పాను. నేను ఆ చిన్న బల్ల మీద కూర్చున్నాను. ఓ విధంగా ఇలాగ కూర్చుని ఉన్నాను. అకస్మాత్తుగా గదిలోకి మెరుస్తూ ఉన్న ఒక వెలుగు కనిపిస్తున్నది. ఫ్లాష్ లైట్ తీసుకుని ఎవరో వస్తున్నారని తలస్తున్నాను. తిరిగి చూచి నేను ఇలా అనుకున్నాను, ఇక్కడే అది ఉంది, నా ఎదుటే ఉంది. పాత చెక్కలు నేలపై పడి ఉన్నవి, అక్కడే ఉన్నది, నా ఎదురుగానే ఉన్నది. ఒక పాత స్టవ్ ఒక మూల పెట్టి ఉంది, దానిపైన పగిలి ఉంది. ఇక్కడే ఒక వెలుగు నేల మీద ఉంది. అరే, అది రావడం లేదే అని నేను అనుకుంటున్నాను. అటు ఇటు చూశాను, ఇక్కడే నాపైనే ఉంది. అదే 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 వెలుగు నా పైనే ఉంది. అలాగే వెలాడుతుంది. అగ్ని కులం వలె ఉన్నది. ఓ విధమైన నీలి రంగులో ఉన్నది. అది నా పైన అలా వెళ్తున్నది. దానివైపే చూశాను. ఏంటది అని అనుకుంటున్నాను. అది నాకు భయం కలుగుతుంది. ఎవరో వస్తున్నట్లుగా వింటున్నాను. పాదరక్ష లేకుండా వంటిగా నడుస్తున్నట్లుగా ఉన్నది. లోపలికి వస్తున్నటువంటి ఆ మనిషి పదాలు చూశాను. గదంతటా చీకటి. అయితే ఎక్కడది వెలుగుతుందో అక్కడ తప్ప. లోపలికి వస్తున్న ఒక మనిషి పదాలు చూశాను. ఆయన లోపలికి వస్తున్నప్పుడు, నడిచి వస్తున్నప్పుడు 200 పౌండ్ల బరువు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన తన చేతులు ఇలా కట్టుకుని ఉన్నాడు. నేను ఆయన సుడిగాల్లో చూశాను. నాతో మాట్లాడుతూ నేను విన్నాను. గదిలో ఒక వెలుగుగా నేను చూశాను. ప్రథమంగా దాని రూపాన్ని చూడడం అదే ప్రప్రథం. అది నాకు చాలా సమీపంగా వస్తుంది. సరే, దార్థమైన సముద్రులారా, నాకు గుండె ఆగిపోయేంతగా అనిపించినది. ఊహించండి, మీకేనే అనుకోండి, అదే విషయం మీకు అనిపిస్తుంది. నాకంటే ఎక్కువగా రోడ్డుకు దూరమై పారిపోతారు మీరు. మేము ఎంతో కాలం నుండి క్రైస్తవులై ఉండవచ్చు, అయితే అది మీకు అలా అనిపిస్తుంది. ఎందుచేతంటే వందల సార్లు నాకు ఆ సందర్శనం జరిగినప్పటికీ ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కృంగదీసి వేసినది. కొన్ని పర్యాయలా గాని మైకము కలగచేసి నన్ను కృంగదీసినది. వేదికగా నేను వదలిన తర్వాత నాకు అలా అనిపించేది. ఎక్కువసేపు నేను అలా ఉంటే నేనిక అలా అయిపోయేవాడను. గంటల కొలది నా పైన అవి ఉండేవి. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు కూడా. నేను అది విశదీకరించలేను. ఇక్కడ బైబిల్ నుండి చదవండి, అదేంటో మీకు తెలియపరుస్తుంది. లేఖనం అలా తెలియజేస్తున్నది. నేను అక్కడే కూర్చుని ఆయన వైపు చూస్తున్నాను. నా చేతులు అలా పైకెత్తి ఉంచాను. ఎంతో ఆదరణంగా ఆయన నా వైపే చూస్తున్నాడు. అయితే ఆయన ఒక సున్నితమైన స్వరముతో, సర్వాధికారైన దేవుని యొద్దను నేను పంపబడి ఉన్నాను, భయపడవద్దు అని చెప్తున్నాడు. ఆయన ఆ స్వరముతో పలికినప్పుడు నేను 2 సంవత్సరాల వయసులో ఉండగా పలికినది అదే స్వరం. అది నన్ను ఎప్పుడునూ వెంబడిస్తూనే ఉన్నది. అది ఆయనే నాకు తెలుసు. వినండి, ఆ సంభాషణ ఆలకించండి. నాకు తెలిసినంత వరకు నా చేతనంత మట్టుకు మాట వెంబడే మాట చెప్పాను, ఎందుకంటే నాకు బాగా జ్ఞప్తి ఉన్నది. ఆయనను అలాగే చూశాను, భయపడవద్దు అని ఎంతో నెమ్మదిగా చెప్పాడు ఆయన. సర్వశక్తి మంత్రులకు దేవుని సన్నిధిలో నేను పంపబడ్డాను అని చెప్పాడు ఆయన. ప్రత్యేకమైన నీ జన్మను గురించి తెలియచెప్పుటకు పంపబడ్డానని చెప్పారు. అక్కడ నా యొక్క జన్మ ఎలా జరిగిందో మీకు తెలిసి ఉన్నట్లుగా నేను జన్మించినప్పుడు ప్రథమంగా అదే వెలుగు అక్కడ వేలాడినది. కనుక ఆయన చెప్పారు, నీ ప్రత్యేకమైన జన్మ, అపార్థము చేయబడుతున్న నీ జీవితము, నీవు సర్వ ప్రపంచానికి వెళ్లి రోగులైన ప్రజలను ప్రార్థించమని గుర్తై ఉంటున్నది. అవి ఎటువంటివైనప్పటికీ, ఎటువంటి జబ్బైనప్పటికీ ఆయన సూచించారు. నా న్యాయాధిపతి దేవునికి ఇది తెలుసు, క్యాన్సర్ సహా అని ఆయన సూచించారు. ఇలా చెప్పాడు, ప్రజలు నేను నమ్మునట్లుగా నీవు చేసుకున్నట్లయితే, నీవు ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే, నీ ప్రార్థన ఎదుట చిట్ట చివరికి క్యాన్సర్ సహా నిలవలేరదు అని చెప్పాడు. హుషారా, ప్రజలు నేను నమ్మునట్లుగా నీవు చేసుకున్నట్లయితే, ఆయన నేను శత్రునిగా చూడలేదు కానీ మిత్రునిగానే నేను చూశాను. ఆయన ఆ విధంగా నా ఎద్దకు వస్తున్నప్పుడు నేను చచ్చిపోతున్నానేమో ఏదో నాకు తెలియలేదు. అలాగేనయ్యా అని నేను చెప్పాను. అలాంటి స్వస్థతలు, ఆ వరములు నాకేమి తెలియను అని అన్నాను. మంచిది అయ్యా, నేను పేదవాడను అని చెప్పాను. నా ప్రజల మధ్య ఉంటున్నాను, వారు పేదవారే, నేను విద్యలేని వాడను, నేను తగిన వాడను కాదు, వారు నన్ను అర్థం చేసుకునలేరు, వారు నా మాటలు వినరు అని చెప్పాను. ఆయన చెప్పాడు, ప్రవక్తైన మోషేకు 2 వరములు లేక 2 సూచనలు అనుగ్రహించబడినట్లుగా, అతని యొక్క పరిచర్య రుజువుకై అనుగ్రహించబడినట్లుగా, నీ యొక్క పరిచర్య రుజువు కొరకై నీకును 2 వరములు అనుగ్రహించబడుతున్నవి. ఆయన చెప్పారు, అందులో ఒకటి, నీవు ఏ వ్యక్తి కొరకై ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తిని చేయితో పట్టుకుని, నీ ఎడమ చేతితో ఆ వ్యక్తి కుడి చేయి పట్టుకుని, ఆ తర్వాత నిశ్శబ్దంగా నిలబడు. అప్పుడు నీ శరీరానికి భౌతికంగా అది సంభవిస్తుంది. ఇలా చెప్పాడు, అప్పుడు నీవు ప్రార్థించు, అది విడిపోయినట్లయితే ఆ ప్రజల్లో ఉండి ఆ వ్యాధి తొలగిపోయినది. అది వదిలిపోనట్లయితే ఆశీర్వదించి సాగిపో అని చెప్పాడు. సరే అయ్యా, వారిని అంగీకరింపరేమో అని భయపడుతున్నాను అని నేను అన్నాను. ఆయన చెప్పారు, 2వ విషయం, దాన్ని వారు విన్నట్లయితే ఇది వింటారు వారు అని చెప్పాడు. ఆ తదుపరి, నీవు వారి హృదయ రహస్యాలు కూడా తెలుసుకుంటావు, అది అలా జరుగుతుంది, ఇది వారు వింటారు అని చెప్పాడు. నేను చెప్పాను, అలాగేనయ్యా, నేనందుకే ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను. నా మీదకి వచ్చేవన్నీ తప్పైనవని నేను మా మతబోధకుల చేత చెప్పబడినాను అని చెప్పాను. ఆయన ఇలా అన్నారు, నీవు ఈ లోకములో జన్మెత్తింది అందుకొరకే. గమనించండి, వరములు, పిలుపు, పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. ఆయన అన్నారు, ఆ ఉద్దేశం కొరకై నీవు ఈ లోకములో జన్మించావు అని. సరేనయ్యా, అది దురాత్మని మా బోధకులు నాతో చెప్పారు అని అన్నా నేను. అందుకొరకే నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆయన నాకు ప్రత్యేకంగా తెలియజేసినది ఇది, ఆయన యొక్క ప్రప్రథమ సందర్శనములో ప్రభువైన యేసు రాకడకు నన్ను పోల్చినాడు. స్నేహితులారా, అది వింతైన విషయం. ఇక్కడే నేను ఒక విషయం, ఒక నిమిషం ఆపి క్రిత విషయానికి వెళ్దాము. నన్ను ఎక్కువగా భయభీతిని కలుగు చేసింది ఏదనగా, ప్రతిసారి సోదరు చెప్పేదాన్ని కలుసుకుంటేని ఏదో జరిగినట్లుగా వారు గుర్తిస్తారు. అది నన్ను చంపేసినంతగా పనిచేసేది. ఉదాహరణకు, నేను మా పెద్దమ్మ యొక్క పిల్లలు కలిసి ఒక ఊరేగింపు స్థలం మీదుగా వెళ్తున్నాము. మేమంతా బాలురమే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ఒక సోది చెప్పే ఒక యవ్వన స్త్రీ ఆ గుడారంలో కూర్చొని ఉన్నది. అందంగా కనిపిస్తున్న ఎవరి రాను అక్కడ కూర్చొని ఉన్నది. మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆవిడ చెప్తుంది, ఓయ్, నీ ఒక నిమిషం ఇక్కడికి రా అని అన్నది. మేం ముగ్గురు కుర్రవాళ్ళకు వెనుక్కు తిరిగాము. నీవు గీతల చెమటకోటు వేసుకున్న నీవు అని అన్నది. అతను నేనే. నేను అన్నాను, అవునుమా, కోక్ లేక ఇంకేదో ఆమె కొరకై నేను పట్టుకురావాలని ఆమె అనుకున్నట్లుగా నేను ఊహించాను. ఆమె ఒక యవ్వన స్త్రీ, బహుశా 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది, అక్కడ కూర్చొని ఉన్నది. నేను ఇక్కడికి వెళ్ళాను. అవునుమా, నేనేమి చేయమంటావు అని అడిగాను. చూడు, ఒక వెలుగు నిన్ను వెంటాడుతున్నది తెలుసా, నీవు ఒక గురుతు ద్వారా జన్మించావు అని అన్నది. అంటే నీ అర్థం అని అడిగాను. చెప్తున్నది, సరే, నీవు ఒక గురుతు ద్వారా జన్మించుంటివి, ఒక వెలుగు నిన్ను వెంబడించుతున్నది, దైవిక పిలుపు కొరకై నీవు జన్మించావు. ఓ స్త్రీ, నేను ఎక్కడ నుండి వెళ్ళు అని అన్నాను. నేను ముందుకు సాగిపోయాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ అలాంటివి దయ్యపు సంబంధమైనవని నాతో చెప్తూ ఉండేది. ఆమెన్నది వాస్తవమే. అది నాకు భీతి కలుగజేసింది. ఒక్కనాడు నేను ఒక గేమ్ వాడినగా ఉండిని, నేను ఒక బస్ లో వెళ్తూ ఉంటిని. నేను బస్ ఎక్కాను. అది ఎల్లప్పుడూ ఆత్మలకు లోబడినట్లుగా అగుపించేది. నేనక్కడ నిలబడే ఉన్నాను మరియు నావికుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు. నేను కాపలా కొరకై వెలుచుడిని. హెన్రీవిల్ అడవుల వైపు వెళ్తున్నాను, బస్ లో వెళ్తున్నాను. ఒక వింతైన విషయం జరిగినట్లుగా నాకు అనిపించినది, లే వెనుదిరిగి చూశాను. అక్కడ ఒక లవాటి స్త్రీ కూర్చుని ఉన్నది, శుభ్రంగా వస్త్రాలు ధరించుకుని ఉన్నది. బాగున్నారా అని ఆమె అడిగినది. మీరు బాగున్నారా అని నేను అడిగాను. కేవలం స్త్రీ కదా మాట్లాడుతుంది అని అనుకున్నాను. అందుచేత నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను ఒక నిమిషం నీతో మాట్లాడాలి అని అన్నదామె. అలాగే మా అని అన్నాను. నేను తిరిగాను. నీ ఒక గురుతు వల్ల జన్మించావని నీకు తెలుసా అని ఆమె అన్నది. మరొక్కరా ఈ వింతైన విస్త్రీలలో అని తలంచాను. అందుకని నేను బయటకు చూస్తున్నాను. ఇంకా నేను ఒక్క మాటైనా పలకలేదు, నిశ్శబ్దంగానే ఉన్నాను. ఒక నిమిషం నేను మాట్లాడవచ్చా అని అడిగినది. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అలా నటించుకు అని అన్నదామె. నేను ముందుకే చూస్తున్నాను, పెద్ద మనిషి తరహా కాదు కదా ఇది అని తలస్తున్నాను. ఓ క్షణం నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని అన్నదామె. ముందుకే చూస్తూ ఉన్నాను, ఆమె లెక్క చేయకుండా ఉన్నాను. నేను ఇలాగ తలస్తున్నాను. మిగతా వారి వల్ల ఈవిడి కూడా చెప్పినట్లయితే నేను తిరిగి ఇలా తలంచాను. అయ్యో, అది నన్ను పులకరితో చేసినది. నేను తలంచుననేది నాకు అసహ్యమనే విషయమని నాకు తెలుసు. వెనుక్కు తిరిగాను. నన్ను నేనుగా పరిచయం చేసుకుంటకు మంచిదేమో, నేను ఖగోళ శాస్త్రజ్ఞురాలను అని అన్నదామె. నీవు అటువంటి దానివనే నేను అనుకున్నాను అని చెప్పాను. ఆమె అన్నది, నేను షికాగో వైపు వెళుతున్నాను. అక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు సేవకుడైన మా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నాను అని అన్నది. అవునమ్మా అని అన్నాను. నీవు ఒక గురుతు ద్వారా జన్మించావని ఎవరైనా ఎప్పుడైనా నీకు చెప్పారా అని అడిగినది. లేదమ్మా అని చెప్పాను. నేనెక్కడ ఆమెతో అబద్ధం చెప్పాను. చూశారా, ఆమె ఏమని చెప్పబోతుందో చూడాలని అలా చెప్పాను. లేదమ్మా అని నేను చెప్పాను. లేదా, సేవకులు ఎప్పుడు చెప్పలేదా అని అడిగినది. సేవకులతో నాకు ఏమి పని లేదు అని నేను చెప్పాను. ఓహో అని ఆమె అన్నది. అవునా అని అన్నాను. నీవు పుట్టింది ఇప్పుడో వాస్తవంగా నేను చెప్తే నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగినది. లేదు మా అమ్మ అని అన్నాను. సరే, నేను ఎప్పుడు పుట్టినది నేను చెప్తాను అని అన్నదామె. నేను నమ్మను అని చెప్పాను. 1909 April 6th ఉదయం 5 గంటలకు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. అవునది వాస్తవం అని అన్నాను. అది ఎలా తెలుసు అని అడిగాను. ఇక్కడ ఉన్నటువంటి నావికుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు అని అడిగాను. అది నా వల్ల కాదు అని అన్నదామె. ఎందుకని అని అడిగాను. అది నీకెలా తెలుసు, ఆమె అంటుంది చూడండి, ఈ ఖగోళ శాస్త్ర విషయాలు ఆమె మాట్లాడుతూ ఆమె చెప్తున్నది అనేక సంవత్సరాలకు ఒక్కసారి యేసుక్రీస్తునందుకు ఆ జ్ఞానం నడిపించిన వేకువ నక్షత్రం నీకు జ్ఞాపకం ఉన్నదా అని అడిగినది. ఒక విధమైన దిమ్మెలాగ అయిపోయి, నేనేమి చెప్పానో తెలుసా, మతాని గురించి నాకేమీ తెలియదు అని అన్నాను. ఆమె చెప్తుంది, సరే, యేసునందుకు జ్ఞానం వచ్చుగా నీవు వినియుద్దు. అవును అని అన్నాను. జ్ఞానులు అనగా ఏంటి అని అడిగింది ఆమె. ఓ, వారంతా కేవలం జ్ఞానులే అని అన్నాను. అంతే నాకు తెలుసు. జ్ఞాని అనగా ఏంటి అని అడిగింది ఆవిడ. ఒక ఖగోళ శాస్త్రవేత్తనైన నేను ఎలాగో నక్షత్ర పరిశోధకుడు వారు అలా పిలిచేవారు. ఆమె చెప్తుంది, తెలుసా, భూపైన దేవుడు ఏమీ చేయక ముందు పరలోకముందు అవి ముందుగానే ప్రకటిస్తాడు. ఆ పిదప భూమిపైన అవి తెలియపరుస్తాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. సరే, 2-3 నక్షత్రాల పేర్లు చెప్పింది ఆమె. మార్స్, జూపిటర్, వీనస్ అని అలాగూ. అవి కావు. అయితే అవి వాటి మార్గాలను దాటి కలుసుకుని ఏకమైనప్పుడు అని చెప్తుంది. ప్రభు యేసును కలుసుకుంటు కొరకై 3 జ్ఞానులు వచ్చారు అని చెప్తున్నది. ఒకరు హాము వంశంలో ఉండి, ఒకరు షేము వంశంలో ఉండి, మరొకరు యాపెత వంశంలో ఉండి వచ్చారు. చెప్తున్నది, వారంతా బెత్లెహేములో కలుసుకున్నప్పుడు వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ 3 నక్షత్రాలు. ఆమె చెప్తుంది, భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి నక్షత్రాలకు కొంత విధి బాంధవ్యం ఉన్నది. ఆకాశ గ్రహాలు, చంద్రగోళం ఎతడెజనకు వెలుచుంటవో ఆ నావికుని అడుగు అని అన్నది ఆమె. అలా దానితో వెళ్లి లోడికి రాదు అని చెప్పినాను. దాన్ని గూర్చి నేను అతన్ని అడగవసరం లేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. సరే, అక్క నక్షత్రాలకు నీ జన్మకు సంబంధం ఉన్నది, అదంతా నాకు తెలియదు అని చెప్పాను. ఆమె చెప్తుంది, ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చారు, ఆ మూడు నక్షత్రాలు అవి వివిధమైన దిశల్లోండి వచ్చి బెత్లెహేములో కలుసుకున్నారు. వారు అంటున్నారు, వారు కనుగొని ఆలోచించారు, నోహో ముగ్గురు కుమారులైన హాము, షేము, యాపెత్తు వంశముల నుండి ఒక్కొక్కరు వచ్చారు. వారు వచ్చి ప్రభుని యేసుక్రీస్తును పూజించారని ఆమె చెప్తున్నది. వారు వెళ్లిపోవునప్పుడు బహుమతులు తెచ్చి ఆయనకి ఇచ్చారు అని చెప్పినది ఆమె. అంటున్నది, యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో చెప్పారు, సర్వ ప్రపంచానికి సువార్త ప్రకటించబడినప్పుడు హాము, షేము, యాపెత్తు ప్రజలకు అప్పుడు ఆయన వస్తాడు. ఇప్పుడు ఆకాశమందలి ఆ గ్రహాలు చుట్టూ తిరుగుతూ అవి వేరైపోతవి అని చెప్తున్నది. అవి తెలియబడినప్పటి నుండి అవి ఎప్పటికీ భూమిపైకి రాలేదు. అయితే అనేక సంవత్సరాల ఒక్కసారి అవి ఇలాగ తమ కేంద్రాన్ని దాటుతుంటవి అని చెప్పినది. ఎవరైనా ఒక్క ఖగోళ శాస్త్రజ్ఞ ఉన్నట్లయితే ఆమె చెప్పింది ఏదో అదంతా ఎరిగి ఉండేవాడు, నాకు అది తెలియలేదు, అవి అలా దాటుతుంటది అని ఆమె చెప్పినది. ఇంకా చెప్తుంది, దేవుడు తన కుమారుని అనుగ్రహించిన, అనగా మానవ జాతికి అనుగ్రహించబడిన బహు ఘనమైన బహుమతి జ్ఞాపకార్థమై అలాగ జరిగినది. తిరిగి ఈ గ్రహాలు మళ్ళా ఒక్కదానికొకటి కలుసుకున్నప్పుడు ఏమవుతుంది ఆమె అంటున్నది, మరొక బహుమతిని ఆయన భూమిపైకి పంపుతాడు. అవి దాటు కాలమందు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. ఆ హేతువు చేతనే నాకది తెలుసు అని అన్నది. ఆ తర్వాత నేనన్నాడిలాగిన, అమ్మా, మొదటిగా దాన్ని గూర్చి ఎటువంటి విషయాలు నేను నమ్మను, నేను మత సంబంధిని కాదు, దాని గూర్చి ఇక నేను వినక్కర్లేదు అని అన్నాను. నేను వెళ్లిపోయాను. కాబట్టి త్వరగా నేనది ముగించు చేసుకుని వెళ్లిపోయాను. ప్రతిసారి కూడా అలాంటి వారు నాకు త్రస్తపడ్డం, అది అలా జరగడం జరుగుతున్నది. దయ్యాలు వారికి అలా ఎందుకు చేస్తవి అని అనుకునేవాడును. అయితే ప్రసంగికులు అనేవారు, అది దయ్యం సంబంధమైనదే అనేవారు, నాకది ఉన్నదని వారు అనుకునేవారు. ఆ తర్వాత అక్కడ ఆ రాత్రి ఆయన నాకు తెలియపరిచినప్పుడు నేనది అడిగాను ఆయన్ను. నేను అన్నాను, సరే, వివిధ విధానాలు గల వారంతా, దయ్యం పట్టిన వారంతా ఎందుకెలా దాని గురించి నాకు చెప్తుంటారు, నా సోదరులైన మత సంబంధులు అది దురాత్మ అని అంటారు అని అన్నాను. ఆ ప్రజలో ఎవరైతే వెళ్లాడుతున్నారో ఆయన చెప్పినది వినండి. ఆయన అన్నారు, ఆనాడు ఇలాగో ఈనాడు అలాగే అని. ఆయన కొన్ని విపులీకరిస్తున్నారు. ఇవనగా మన ప్రభుని యేసుక్రీస్తు పరిచర్య ఆరంభము కాగానే బోధకులు అన్నారు, ఆయన బయల్జెబూబు దయ్యము అని పిలిచారు. అయితే దయ్యాలు అన్నవి ఆయన దేవుని కుమారుడని, ఇశ్రాయేల్ పరిశుద్ధుడని అన్నవి. పౌలు, బర్నబాలు అక్కడ ప్రసంగించిన చూడండి, సేవకులన్నారు అనేక బోధకులన్నారు, ఈ లోకంలో తలకిదులు చేయవారు వీరు దయ్యపు సంబంధులు అని అన్నారు. అయితే వీధుల్లోని సోద చెప్పే ఆవిడైతే పౌలు, బర్నబాలు దేవుని సంబంధులను గ్రహించినది, వీరు జీవ మార్గములు గురించి తెలియచేయు దైవ జనులు వీరు అని చెప్పినది. అవునా, దయ్యం పట్టిన వారు, సోద చెప్పేవారు, మాంత్రికులు అలా చెప్పారు. అయితే మనమెంతో వేదాంత విద్య పైన మోజు పడిపోయాం, ఎంతవరకనగా ఆత్మ అంటే ఏంటో అన్నది ఎరిగినంత వరకు. ఇదైన తర్వాత మీరు నన్ను ప్రేమిస్తారనుకుంటున్నాను. ఇదే పెంతెకోస్తు వారు కూడా ఇదే త్రో అయిన నా భావం. అవును కదా, ఆత్మను గురించి నీవేమి అర్థం చేసుకోకుండానే చుట్టూ తిరగడం, గంతులు వేయడం, అది వ్యక్తిగత సంభావన. అదే నీకు కావాలి. ఎంతవరకు వరకు అలాంటి సంఘాది దేవుడు రూపకల్పన చేస్తున్నారు? అవును, ఆత్మయందు ఐక్యత బలముతో వారు ఏకీభించినప్పుడు అలా జరుగును. దాని గురించి ఆయన విపులీకరించాడు. హరిచర్యను ఎలా అపార్థం చేసుకుంటారో దాని ఆయన చెప్పాడు. హరిచర్య దాని అపార్థము చేయనని, అది నిశ్చయమేనని చెప్పారు. మరియు యేసు ఏ విధముగానో అలాగేనని ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, సరే, ఈ విషయాలన్నీ నాకు జరగడం గల కారణమేంటి అని అడిగాను. ఆయన ఏమని చెప్పారో తెలుసా? అవి విస్తరించి గొప్పవి, ఇంకా గొప్పవి అగునని చెప్పారు. యేసు అవి ఎలా చేసినది ఆయన విపులీకరించి చెప్పారు. ఆయన ఇలాగ వచ్చినది, విషయాలు తెలుసుకున్న కొరకై ఆయన ఎలాగ శక్తితో నింపబడినది, బావిలతో స్త్రీ విషయం చెప్పుట, స్వస్థపరచువాడు కాదని చెప్పుకున్నట, తండ్రి తనకు చూయించడమే తాను చేయుట, అవన్నీ ఆయన విపులీకరించారు. అది ఎలాంటి ఆత్మ ఉంటుంది అని అడిగాను. అది పరిశుద్ధాత్మని చెప్పారు. ఏదో నా అంతరంగముందు జరిగినది దేవుడు నాక ఇక్కడకు ఏమి తెచ్చాడో అందుకొరకై నా వీపు నేను పూర్చిరీతిగా అతి ఘనమైన విషయమని నేను గ్రహించాను. మరియు గత దినములందు నా పరిశీల వంటిదని నేను గ్రహించదని లేఖనాన్ని వారు నాకు విరోధార్థం చెప్పారు. కాబట్టి అప్పటి నుండి దాన్ని గుర్చి నేను నా సొంత అనువాదాన్ని నేను అంగీకరించాను. పరిశుద్ధాత్మ ఏమి చెప్తే అది. నేను వెళ్తానని ఆయనతో చెప్పాను. నేను నీతో ఉంటాను అని ఆయన చెప్పారు. మరలా దూత వెలుగులోనికి వచ్చను. అది గుండ్రంగా గుండ్రంగా గుండ్రముగా ఉండేను. ఆయన పదాలు అలా ఉన్నవి. ఆ వెలుగులోనికి వెళ్లి భవనం నుండి బయటకు వెళ్లిపోయాను. ఒక కొత్త వ్యక్తిగా నేను ఇంటికి వెళ్లాను. మందిరంలోనికి వెళ్లి ఈ విషయాలు ప్రజలకు చెప్పాను. అది ఆదివారం రాత్రి. బుధవారం రాత్రి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమె వయో నర్సుల్లో ఒకటే. క్యాన్సర్ తో చావ సిద్ధంగా ఉన్నది. కేవలం ఒట్టి రూపము తప్ప మరేమీ లేదు ఆమెలో. నేను ఆమె పట్టుకుని కొరకాయ ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమెను గుర్చి ఆమె ఎదుట ఒక దర్శనం వచ్చినది. ఆమె తిరిగి నర్సింగ్ చేస్తున్నట్లుగా నాకు దర్శనం వచ్చినది. లూయిస్విల్ పట్టిలో సంవత్సరాల తరబడిగా చనిపోతున్న వారి పట్టిలో ఆమె ఉన్నది. ఇప్పుడు జెఫర్సన్విల్ లో సంవత్సరాల తరబడిగా నర్సింగ్ చేస్తున్నది. కనుక నేను అది చూడగా ఒక దర్శనం చూశాను. నేను వెనక్కి తిరిగి ఏమి చేయాలో తోచని స్థితిలో నిలబడి ఉన్నాను. ప్రప్రదంగా వారు ఆ వ్యక్తిని తెచ్చి అక్కడ క్రింద పెట్టినప్పుడు నేను కంపించిపోయాను. అక్కడ నర్సులు తదితరులు చుట్టూ చేరారు. ఆమెను అక్కడ పెట్టి వేసి చేరారు. ముఖం కమిలిపోయినది. కన్నులు గుడ్డున పడిపోయినవి. మార్జి మోర్గాన్ ఆమెకి మీరు రాయాలనుకుంటే 411 నోబ్లుక్ అవెన్యూ జెఫర్సన్విల్ ఇండియానా అని రాయవచ్చు. లేదా క్లార్క్ కంట్రీ హాస్పిటల్ జెఫర్సన్విల్ ఇండియానా. ఆమె మీకు తన సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. నేను అలాగే క్రిందికి చూశాను. ఎక్కడికి వచ్చిన ఆ మొదటి కేసులో ఒక దర్శనం వచ్చినది. ఆ స్త్రీ మరలా నర్సింగ్ చేస్తున్నట్లుగా బలంగా ఆరోగ్యంగా మంచిగా ఉండి అటు ఇటు తిరుగుతున్నట్లుగా కనిపించింది. ఇలాగూ సెలవిస్తున్నా, నీవు జీవిస్తావు చనిపోవు అని నేను చెప్పాను. ఆమె భర్త ఈ ప్రపంచ కార్యకలాపాలలో చాలా గొప్ప వ్యక్తి. ఈ విధంగా నా వైపు చూశాడు. భయపడకండి, నీ భార్య జీవిస్తుంది అని నేను చెప్పాను. అతను బయటకు పిలిచాడు. ఇతర ముగ్గురు వైద్యులు పిలిచాడు. వారికి తెలుసా అని అడిగాడు. అవును తెలుసు అని నేను చెప్పాను.
ఎందుకో తెలుసా, నేను అతనితో గాల్ఫ్ ఆట ఆడాను. అతను చెప్పాడు, క్యాన్సర్ వ్యాధి ఆమె ప్రేమలను చుట్టివేసినది. చిట్టు చివరికి ఇనిమా ఇచ్చినా నీవది కడిగివేయలేవు. ఆమెకి ఏమి ఉన్నదో నాకు అనవసరం అని నేను చెప్పాను. ఎక్కడ ఒకటి ఉన్నది, నేను దర్శనం చూశాను. ఆ మనుషులు నాతో చెప్పాడు, నేనేమి చూచితనో అది అలా చెప్పినట్లయితే అది జరుగుతున్నది. ఆయన నాకు చెప్పాడు, నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొన్ని దినాల నుండి ఆమె పాత్రలు కడుక్కుని అలా వెళుతూ ఉన్నది. ఇప్పుడు ఆమె సంపూర్ణంగా ఆరోగ్యం పొంది 165 బరువున్నది. నేను అంగీకరించినట్లయితే అలా జరుగుతున్నది. ఆ తదుపరి రాబర్ట్ డాటర్ నన్ను పిలిచాడు. అది ఈ విధంగా వెళ్లిపోయినది. టెక్సాస్ గుండా ప్రపంచంలోనికి వెళ్లినది. ఒక రాత్రి 4-5 వెళ్లినది. అన్ని భాషలతో మాట్లాడటం మొదలగనేవి నేను అర్థం చేసుకోలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్తానని నేను నమ్ముతాను. భాషలతో మాట్లాడే ప్రజలు నేను నమ్ముతాను. ఒక రాత్రి టెక్సాస్ లోని సాన్ ఆంటోనియో అందలి కేథడ్రల్ నుండి బయటకు వస్తున్నప్పుడు బయటికి నడుస్తున్నాను. ఒక చిన్నవాడు అక్కడ కూర్చుండి ఒక తుపాకి పేలుస్తున్నట్టుగా భాషలతో మాట్లాడుతున్నాడు. లేక ఒక మెషిన్ త్వరితంగా పేల్చినట్లుగా ఉన్నది. వెనకాల వెనకాల అక్కడ వెనకాల ఒక నిలబడి ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని. వేదిక వద్ద నుండి ముందుకు వెళ్తున్న ఆ మనుష్యుడు సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల అభిషేకించబడిన పరిచయం కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. బాప్తిస్మించు యోహాను యేసుక్రీస్తుకు ముందటి వాడుగా ఎలా పంపించబడినాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడకు వర్తించినటువంటి వర్తమానమును అతడు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. బూట్లలోనికి కూర్చుకుపోయినట్లుగా అనిపించినది. పైకి అలా చూస్తూ ఆ మనిషి నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు అతడు. ఆ మనిషికి నీవు తెలుసా అని అడిగాను. లేదండి అని అన్నాడు. నేను అడిగాను, నేను నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు. నేను ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాను. అతను అన్నాడు, నేను పత్రికలో అది చదివాను అని చెప్పాడు. బహుశా కూడికెల్లో అది ప్రథమ రాత్రి కూటమై ఉంటున్నది. నేను ఇక్కడ ఉంటున్నావని మా వారు కొందరు చెప్పారు. ఒక దైవిక స్వస్థత చేయువాడు అందుకని నేను వచ్చాను. నేను ఇక్కడ ఉంటావని మా వారు కొందరు చెప్పారు. ఇక్కడ ఒక దైవిక స్వస్థత చేయువాడు ఉన్నాడని విని నేను వచ్చాను. మీరొకరికొకరు తెలియదా అని నేను అడిగాను. తెలియదు అని అన్నాడు. ఓహో, నేను ఎక్కడ పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తిని నేను ఎక్కడ చూశాను? ఒక్కనాడు నేను తప్పని తలంచాను. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, అలాంటి విషయాలు కలిగి ఉన్న ఆ ప్రజలతో ఇదే దేవుని యొక్క దూత వెంబడించను. అక్కడ వారికి కలగూర గంప ఉన్నప్పటికీ, విపరీతంగా బబులోను మోసపూరితము అతడు ఉన్నప్పటికీ, అయితే అందులో వాస్తవమైనది ఒకటి ఉన్నది. అది వాస్తవమైనదిగానే నేను చూశాను. సంవత్సరాలు గతించిన తర్వాత కూటమిలో దర్శనాలు మొదలగినవి చూస్తున్నారు. ఒకప్పుడు ఆర్కన్సాస్ అని అనుకుంటాను, అక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని ఫోటో తీశాడు. ఒక ఇలాంటి భవనశాలలో ఇలాంటి కూటమిలో దాన్ని వివరించడానికి నేను నిలబడి ఉన్నాను. ప్రజలు కూడుకొని వింటారని వారికి తెలుసు. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెసిడెంట్ అంతా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాన్ని చూడవ నాకు తలస్థించినది. తలుపు గుండా వస్తున్నది. ఇక్కడ ఎలా వస్తూ ఉష్ ఉష్ అనుకుంటూ వెళ్ళినది. నేను ఇంకేమీ మాట్లాడను, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చినది కనుక అని చెప్పాను. అది ఇలా కదిలినది. ప్రజలు ముంగుతున్నారు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వచ్చి ఆగినది. ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి, ఏ నేను చూశాను అని అన్నాడు. అది అతన్ని మొత్తం వెంటనే అంధుడైపోయినట్లుగా వెనుక్కు పడిపోయాడు. అతని బొమ్మను పుస్తకంలో ఉన్నది చూడగలరు. ఏ విధంగా తల తిప్పుకుంటూ వెనుక్కు పడినది అతని పటాన్ని మీరు చూడగలరు. అది ఎక్కడ ఆగినది. వెంటనే పత్రికా ఫోటోగ్రాఫర్ ఆ సమయం దాన్ని సంగ్రహించగలిగాడు. ప్రభోయితే సిద్ధంగా లేడు. ఒక రాత్రి టెక్సాస్ లోని హాస్టన్ నగరంలో మ్యూజిక్ హాల్లో 8,000 పైగా అని చెప్పవచ్చు ఆ గొప్ప శామ్ హాస్టన్ కలసముకు వచ్చారు. ఆ రాత్రి వాగ్వాదమునందు ఒక బాప్టిస్ట్ బోధకుడు ఇలాగ చెప్పాడు, నేను నీచమైన వేషధారిని, వంచుకున్నని, మత వంచుకున్నని, ఇంకా మరొకరు కాదని అలాంటి వాణిని చెప్పాడు. నగరాన్ని దాటి నేను పారిపోవలసిందని, అలా చేయదగిన వాడతడు అని అన్నాడు. సహోదరు బోసర్తో చెప్పాడు, సహోదరు బెనహాం, అలాంటిదే జరిగించగలిగావా? అతని సహాయాన్ని కోరు, అతని హస్తాన్ని పిలువు అని అన్నాడు. అని అన్నాను, గడబిడ అనేది నేను నమ్మను. గడబిడకు కాదు, సువార్త నిర్మితమైనది. జీవింపు చేయడానికే సువార్త పుట్టినది. నేను చెప్పాను, నీవు అతని ఎంతగా ఒప్పించినప్పటికీ అతను అలాగే సాగుతుంటాడు. అతనిలో వ్యత్యాసాన్ని ఏమి తీసుకురాలి? దేవుడు అతని హృదయంతో మాట్లాడినట్లయితే నేనేమి చేయగలను? మాట్లాడకపోతే అని చెప్పాను. తర్వాత రోజు అతను వచ్చేలా అన్నాడు, హాస్టన్ క్రానికల్ నుండి వారేమి తయారు చేశారో అది తెలియపరుస్తుంది అని. అక్కడ వారేది తయారు చేసినారో అది తెలియపరుస్తున్నది. అది చెప్తుంది వారు దేని కొరకై ప్రసంగించుతున్నారో దాన్ని స్వీకరించిన కొరకై భయపడుతున్నారు. ఆనాడు ఆయన వయసు 70 సంవత్సరాలు అయినప్పటికీ ప్రేమ కలిగిన వృద్ధుడైన సహోదరుడు బోస్వర్త్ నా ఎద్దుకు వచ్చి నా చేతులు తన చేతులు నా చుట్టూరా చుట్టి సహోదరు బ్రహాం అని చెప్తున్నాడు, నీవది తీసుకుంటావు లేదని నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నావా అని అన్నాడు. నేను చెప్పాను, లేదు సహోదర బోస్వర్త్, లేదండి, నేను అది తీసుకోవడం లేదు, అది నాకేమేలు చేయదు అని అన్నాను. నేను అన్నాను, నేను వేదికను విడిచి వెళ్ళినప్పుడు కేవలం అది రగడకలకు చేస్తుంది అని అన్నాను. నేను ఒక కూడికను జరిగిస్తున్నాను, అవన్నీ కూడా అలా చితికిపోవడం నాకు ఇష్టం లేదు. సరే అతన్ని వెళ్ళనేవు అని అన్నాను. నేను చెప్పాను, అంతే, అతని గడబడ చేస్తున్నాడు. నేను చెప్పాను, క్రితం వారు ముందున్నాం, వారితో మాట్లాడటం వల్ల ఏమీ ఉపయోగం లేదాయే, వారు అలాగే వెళ్తారు, వారిని వారు పట్టుకుని వెళ్తారు అని చెప్పాను. ఒక్కసారి వారు సత్యంలో కూర్చున్న అనుభవ జ్ఞానం పొందినట్లయితే అలాంటిప్పుడు వారు స్వీకరించారు. వారు ప్రత్యేకించే గీతనే దాటారు కనుక ఈ లోకమందు కాని రాబో లోకమందు కాని వారికి క్షమాపణ పొందరు అని చెప్పాను. దాన్ని వారు దయ్యము అని పిలిచారు. వారి కనుక కరుణ లేదు, వారికి భక్తిగా కల్పించదా అనగా మత సంబంధ ఆత్మనే దయ్యం వారిని పట్టినది. అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? భక్తిగా కాంపించడం అనేది దయ్యము ఆత్మని మీకు ఎంతమందికి తెలుసు? అవునండి, మూలాధారముగా ఉండుట. మూలాధారమని నేను చెప్పడం వలన అది ఏమేలు చేయలేదు. అయితే అది సత్యమే. ఆయనకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించుకునుట. అవును, అది వాస్తవమే. సూచనలు, గుర్తులను దేవుడు ఎల్లప్పుడూ కూడా రుజువుపరుస్తాడు. కడవర దినాల్లో అదే జరుగుతుందని ఆయన చెప్పాడు. లోకుడైన బోస్ వర్త నాతో రానయ్యున్నాడు. ఆయన ఓ విధంగా అలసిపోయి ఉన్నాడు. జపాన్ నుండి ఆయన తిరిగి వచ్చాడు. ఆయన ఇక్కడే ఉంటాడు, లుబాక్ లో నాతో కూడా ఉంటాడు. ఆయనకు కొంచెం జలుబు చేసినందున ఆయన, ఆయన భార్య ఇందులోకి రాలేకపోయాడు. కాలేపలే ఉన్నాడని అందరూ అనుకున్నారు. అక్కడ నిలబడి ఇలా చెప్పాడు, ధీమాగా నిలబడి, సోదరు బ్రహాం, నేను వెళ్లి చేస్తాను అని అన్నాడు.
నేను చేయాలని అనుకున్నట్లయితే నేను అన్నాను, ఓ సహోదర బోసువత్, నీవు చేయవద్దు, నీవు గడబిడ చేస్తావు అని అన్నాను. ఒక చిన్న మాట కూడా గడబిడ కాదు అని చెప్పాడు అతడు. ముగించక ముందు ఇది వినండి, అతను వెళ్ళిపోయాడు. నీవు గడబిడ చేయనట్లయితే సరే అని నేను అన్నాను. నేను గడబిడ చేయను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి 30,000 మంది ఆ భవనశాలను కూర్చుని ఉన్నారు. ఇక్కడ కూర్చున్న సహోదరు బోజ్ ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఆ రాత్రి ఆ భవనశాలలో కూర్చున్నాడు. మా అబ్బాయి చెప్పాడు, లేక నా భార్య చెప్పింది, నీవు ఆ కూడికకు వెళ్ళట్లేదా? నేను అన్నాను, లేదు అని చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, వారి గడబిడ వినలేదని చెప్పాను. లేదండి, నేనెక్కడికి వెళ్ళను, అది వినును అని అన్నాను. రాత్రి అయినది, అక్కడికి వెళ్ళు అని ఎవరో నాతో చెప్పారు. నేను అధికారం తీసుకున్నాను. నా సహోదరుడు, నా భార్య, నా బిడ్డలు అంతా వెళ్ళాం. ఎత్తుగా ఉన్న ఆ బాల్కనీ 30కి వెళ్లి కూర్చున్నాను. వృద్ధుడైన సహోదరు బోసువత్ ఒక రాజకీయ చంద్రుడు వలె నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. తెలుసా, బైబుల్ అందలి వివిధమైన వాగ్దానంతో ఉన్న కాపీలు అతని యొక్క ఉన్నవి. అతను చెప్పాడు, ఇప్పుడు డాక్టర్ బెస్ట్, నీవిక్కడికి వచ్చి వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారా తప్పుగా నిరూపించవచ్చు. బైబిల్ గ్రంథంలోని వాగ్దానాన్ని వీధినందు యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచడానికి చెందినవే. వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారానే ఇది బైబిల్కు వ్యతిరేక్తమని తెలుపు, నీది సరైనది అని చెప్పి చేయించి కలిపి క్రింద కూర్చుంటాను. నేను లేచిన తర్వాత దాన్నే జగడపరుస్తాను అని చెప్పాడు అతడు. ఆఖరికి కావాలనుకుంటున్నాడు అతడు, ఎందుకంటే సహోదరు బోస్వర్త్ పై అది రుద్దాలనుకుంటున్నాడు. చూశారా, కనుక సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సరే సహోదర బెస్ట్, నేను ఒకటి అడుగుతాను, అవును లేక కాదు అని జవాబు చెప్పాలి, వాద వివాదాన్ని ముగించి వేద్దాం అని చెప్పాడు. నేను దాన్ని కప్పు కాస్తాను అని అన్నాడు అతడు. మోడరేటర్ను అతన్ని అతను అడుగుతాడో అడగమన్నాడు. అవునని చెప్పాను. అతను అడిగాడు, సహోదర బెస్ట్, యెహోవా యొక్క విమోచన నామములు యేసుకు వర్తిస్తావా, అవునా కాదా అని అడిగాడు. అంతటితో అయిపోతుంది. అంతే, నేను చెప్తున్నాను, నా శరీరం అంతా ఏదో అయినట్లుగా అనిపించినది, నేను అలా అనుకోలేదు. చూడండి, అతడు జవాబు ఇవ్వలేడు అని తలంచాను. అతను కట్టివేసినట్లయింది. అతను చెప్పాడు, సరే డాక్టర్ బెస్ట్, నేను హెచ్చరించబడుతున్నాను అని అన్నాడు. అతను చెప్పాడు, నేను దాన్ని అవుతుకుంటాను అన్నాడు. అప్పుడు నా చిన్న ప్రశ్నకు నీవు జవాబు ఇవ్వలేవని నేను హెచ్చరించబడ్డాను అని చెప్పాడు. అతని దోసకాయ మాదిరిగా చల్లబడిపోయాడు. అతను ఎక్కడే ఉన్నాడో అతనికి తెలుసు కాబట్టి ఆ లేఖనం ఎక్కడున్నదో అక్కడే కులబడిపోయాడు. 30 నిమిషాల వ్యవధి తీసుకో, తర్వాత నేను చెప్తాను అని చెప్పమన్నది. వృద్ధుడైన సహోదరు బోసువత్ అక్కడే కూర్చుని ఆ లేఖనాన్ని తీసుకుని అగ్గిపుల వేస్తే భగ్గుమనట్లుగా అతని ముఖం ఎర్రబడేంతగా అతన్ని కట్టివేశాడు. అతని కోపముతో అక్కడి నుంచి లేచి కాగితం నేర్ల మీద విసరవేసి లేచి క్యాంపెలైన్ వర్తమానాన్ని ప్రసంగించాడు. నేను బాప్టిస్ట్ వాడను, వారేది నమ్ముతారో నాకు తెలుసు. పునరుద్ధరణ గురించి ప్రసంగం చేశాడు. ఆ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు మనకు దైవిక స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. మనం అమత్యమైన తర్వాత ఇక దైవిక స్వస్థత అవసరత ఏంటి? ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు మృతుల పునరుద్ధరణ తర్వాత ఇక అవసరం లేదు. ఏంటి, లాజరు మృతుల్లో యేసు చేసిన అద్భుతాన్ని గురించి కూడా అతడు అనుమానించాడు. అతను మరలా చనిపోయాడు, అది కేవలం తాత్కాలికం. చూశారా, అతను అలా చెప్తూ ఆ దైవిక స్వస్థత నిర్వాహకుడు ఎవరో తీసుకురండి, అతను చేసేది ఎంతో నేను చూడాలి అని అన్నాడు. వారంతా బురదగుంట్లో పడినట్లయింది. సహోదరు బోసువత్ చెప్పాడు, సహోదరు బెస్ట్, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్క జవాబు నీవు చెప్పకుండాను, అది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు అతడు. అందుచేత అతడు చాలా ఉద్రిక్తుడైపోయాడు. ఆ దైవిక స్వస్థత చేయ అతన్ని తీసుకురండి, అతను చేసేది నేను చూడాలి అని అంటున్నాడు. సహోదరు బెస్ట్, జన్లు రక్షించబడతారు అన్నది నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. తప్పగా అని చెప్పాడు. అటువంటి వారిని దైవిక రక్షకుడు అని నీవు పిలవగలుగుతావా అని అడిగాడు. అని అన్నాడు, నీవు ఆత్మరక్షణార్థమై ప్రసంగించినందుకు నేను దైవిక రక్షకుడు అని పిలవరు. అవును, పిలవకూడదు అని అన్నాడు. అలాగనే సహోదరు బ్రెనహాం శరీర స్వస్థత గురించి ప్రసంగించినందుకు దైవిక స్వస్థ పరచువాడని పిలవకూడదు. అతడు దైవిక స్వస్థత పరచువాడు కాదు, కేవలం అతడు ప్రజలను యేసువైపు చూస్తున్నాడు. అతనికి తీసుకురండి, అతను జరిగితే నేను చూడాలి, అతను ఈ రోజు స్వస్థపరిచిన వారిని నేను చూడాలి, అప్పుడు నేను నమ్ముతున్నానో లేదో చెప్తాను అని అన్నాడు. సహోదర బెస్ట్, కల్వరి యుద్ధం జరిగిన మరొక సంఘటనగా అది అనిపిస్తుంది. సిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం అన్నట్టు అని అన్నాడు సోదరు బోషువా. గమనిస్తున్నారా? అందుచేత అతన్ని ఊదినట్లుగా అయిపోయాడు. అతను చేయడు నేను చూడాలి, అతను చేయడు నేను చూడాలి అన్నాడు. మోడరేట్స్ అతన్ని కూర్చోబెట్టారు. అతను ముందుకు నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పెంతకోస్తు బోధకుడు నిలబడి ఉన్నాడు. వేదిక వరకు కూడా అతడు చర్చించుకుంటూ వెళ్లిపోయాడు. అందుకని అతను ఇక్కడ అప్పు చేశాడు. సోదరు బోషువా అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ కాదు కాదు. అందుకని మోడరేట్స్ అతని కూర్చులో పెట్టారు. రేమండ్ రిచే నిలబడి ఇలా చెప్పాడు, సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ యొక్క విధానం ఇదేనా? ఒక బాప్టిస్ట్ బోధకులారా అని అడిగాడు. సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ ఈ మనిషిని ఇక్కడికి పంపించినదా లేక తనంతా తానే వచ్చాడా అని అడిగాడు. వారు ఎలాంటి జవాబు చెప్పలేదు. నేను మిమ్మల్ని అడిగాను అని అంటున్నాడు. అందులోని వారంతా అతనికి తెలుసు. వారన్నారులాగనా అతను తనకు తానే వచ్చాడు, ఎందుకంటే బాప్టిస్ట్ వారు కూడా దైవిక స్వస్థత నమ్ముతారని మాకు తెలుసు. ఇలా చెప్తున్నాడు, అతను స్వయంగానే వచ్చాడా అని. అప్పుడు అక్కడ ఈ సంఘటన జరిగినది. బోసు అత్తప్పుడు ఇలా చెప్పాడు, సోదరు గ్రహాం ఈ కుడికలో ఉన్నాడని నాకు తెలుసు. అతను ఇక్కడికి వచ్చి అందరికి వీడ్కోలు ఇస్తారంటే అది చాలా బాగుంటుంది అని అన్నాడు. అందుచేత హోవర్డ్ అన్నాడు, మెదలకుండా కూర్చో. ఏదో లోపలికి వచ్చేసి చుట్టూర తిరగడం ప్రారంభించినది. ప్రభు యొక్క దూత ఆయన నాకు తెలుసు అని చెప్పారు. 500 మంది ప్రజలు వారి వారి చేతులు ఇలా ఉంచి ఒక దారిలాగా ఇలా చేసుకుని వేదిక నద్దుకు వచ్చారు. స్నేహితులారా, నేను దైవిక స్వస్థత నేతను కాదు, నేను మీ సహోదరుడును. నేను అన్నాను, సహోదర బెస్ట్, నీ ఎడల నాకు ఎటువంటి అగౌరవం లేదు. సహోదరుడా, లేనే లేదు. నీ యొక్క నేర నిర్ణయాలకు నీకు హక్కున్నది, అలాగే నాకు కూడా. నేను అడిగాను, సోదరు బోషువర్త్ వల్ల బహుశా నీ సూచనను నీవు నిరూపణ చేయలేకపోయావు. బైబిల్ బాగా చదివి ఆ విషయాలు ఎరిగిన ఏ వ్యక్తి చేత కూడా నీవు అది చేయలేవు. స్వస్థపరచబడుతున్న ప్రజల విషయంలో నేను స్వస్థపరచలేను సోదరు బెస్ట్. అయితే ప్రతి రాత్రి కూడా నేను ఇక్కడ ఉన్నాను. ప్రభు అద్భుతాలు చేయడం నీవు చూడాలనుకున్నట్లయితే వచ్చి చూడు. ప్రతి రాత్రి ఆయన దానిని చేస్తాడు. నీ ఒక్కరిని స్వస్థపరచడం చూడాలి. వారెవరో నేను చూస్తాను. నీ యొక్క వశీకరణ పద్ధతి వలన నీవు వశపరచుకోవచ్చు. అయితే ఇప్పటి నుండి 1 సంవత్సరంలోగా నేను చూడాలని ఆశిస్తున్నాను అని అన్నాడు అతను. సోదరు బెస్ట్, నీ వారిని పరీక్ష చేయడానికి నీకు హక్కున్నది అని చెప్పాను. అలాంటి వాటిని నమ్మే మౌఢ్యులైన పరిశుద్ధ గుడ్డాలు తప్ప మరెవరో కాదు, మీలాంటి వారే వారు అని అన్నాడు అతను. అలాంటి బుద్ధిరహితనాన్ని బాప్టిస్ట్ వారు నమ్మరు. ఒక్క నిమిషం ఆగు అని సహోదర బోసువత్ అన్నాడు. ఈ 2 వారాల్లోని కుడికలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ హాస్యపట్టణంలోని మంచి బాప్టిస్ట్ సంఘముల ఎందల వారు మంచిగా నిలబడవచ్చు. సహోదరు బెనహాం ఇక్కడ ఉన్నప్పుడు సర్వశక్తి మంత్రుల దేవుని వల్ల స్వస్థత పొందిన వారు ప్రత్యక్ష రుజువు కొరకై నిలబడండి. 300 మంది పైగా నిలబడ్డారు. అదేంటి అని అడిగాను. వారు బాప్టిస్ట్ వారు కాదు అని అన్నాడు అతను. క్రమము దాని దాని కొరకై ఎవరైనా ఏదైనా సాక్ష్యం చెప్పవచ్చు అని అన్నాడు అతడు. వాస్తవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవది ఎదిరించలేవు సుమా. ప్రజలు యథార్థమని చెప్తున్నప్పుడు నీవు దాన్ని తలకెదులు చేయలేవు. నీవు దాన్ని గుర్చి ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అలాగా సహోదర బెస్ట్, అది సత్యమని నేను నీకు చెప్తున్నాను. నేను సత్యము చెప్పినట్లయితే సత్యాన్ని తిరిగి తెచ్చుటకు దేవుడు దానికి బద్ధుడై ఉంటాడు అని నేను అన్నాను. ఆ సత్యాన్ని ఆయన మరలా రప్పించినట్లయితే ఆయన దేవుడు కాదు అని నేను చెప్పాను. ప్రజలను స్వస్థపరిచేది నేను కాదు, సంగతులు చూచుటకు అను వరముతో నేను జన్మించాను. అది జరిపిన చూడు, నేను అబద్ధము చేయబడతానని కూడా నాకు తెలుసు అని చెప్పాను. నా హృదయ ఒప్పుకోలుకు మించిన దానిని నేను చేయగలను. మృతలోని యేసుక్రీస్తు లేచాడని నేను నమ్ముతాను అని చెప్పాను. అయితే ఆత్మ వచ్చి దర్శనములు మొదలగినవి చూచినట్లయితే అది ప్రశ్నించినట్లయితే కూర్చొని తెలుసుకోను అని నేను చెప్పాను. అంతే. అయితే నేను అన్నాను, అయితే నాకు నేనుగా ఏమీ చేయలేను అని. అయితే నేను సత్యములు చెప్పినట్లయితే ఆ సత్యము అది అని దానికి సాక్షి ఇవ్వడానికి దేవుడు బద్ధుడై ఉంటున్నాడు అని అన్నా నేను. ఆ సమయాన ఏదో ఒకటి అనుకుంటూ వెళ్లిపోయినది. ఇలాగే క్రిందకి వచ్చాడు. అమెరికా ఫోటోగ్రాఫర్ సంస్థకు టెక్సాస్ లోని హాస్టన్ పట్టణం అన్నది డెక్లస్ స్టూడియోస్ వారి యొక్క ఒక పెద్ద కెమెరా వారి యొక్క ఉన్నది. పటాల తీరు కొరకై సంక్షిప్తగా చేశారు. మిస్టర్ బెస్ట్ యొక్క బొమ్మను వారు తీయబోతుండగా నేను ఇక్కడికి వెళ్ళక ముందు అతను ఇలా చెప్పాడు, ఒక్క నిమిషం ఆగండి, మిగిలిగలాడేవి 6 వస్తున్నవి ఇక్కడ అని చెప్పాడు. అతను చెప్పాడు, ఇప్పుడు నా బొమ్మను తీ అని తన బ్రెయిన్ ని ఆ వృద్ధ భక్తుని ముక్కు పైన పెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు నా బొమ్మను తీ అని అన్నాడు. వారు అలా చేశారు. ఆ తర్వాత తన పిరికిల్ని పిలిచి ఇప్పుడు నా బొమ్మను తీ అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అటు తర్వాత అది అలా చేశాడు. అతని బొమ్మ కొరకై అన్నాడు, ఇది ఈ విధంగానే నా యొక్క పత్రికలో మీరు చూస్తారు అని అన్నాడు. సదర్ బోస్వర్త్ అక్కడ నిలబడే ఉన్నాడు, ఒక్క మాట కూడా పలకలేదు. ఆ తర్వాత దీని యొక్క బొమ్మను తీశారు. ఆ రాత్రి ఇంటి ప్రయాణంలో అది కెద్దలకు కురవాడు తీశాడు. ఈ అబ్బాయి తోట చెప్తున్నాడు, దాని గురించి నేను ఏమనుకుంటున్నావు అని అడిగాడు. నేను అతన్ని విమర్శలు చేస్తున్నాననే నేను అడిగిన విషయం, ఆ స్త్రీ గొంతుకులో నుండి ఆ కణితి కోవడం అనేది అతను ఆమె వశీకరణం చేశాడని నేను చెప్పగలను అని అన్నాడు. నేను తప్పు అని అంటున్నాను. ఆ బొమ్మని గురించి యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. నాకు తెలియదు, వారు దానిని ద్రావకంలో పెట్టారు. ఇదిగో ఇక్కడ అతని బొమ్మ కావాలంటే నీవే అతను అడుగు. వారు అలా ఇంటికి చేరుకున్నారు. అతడు కూర్చొని సిగరెట్ ముట్టించాడు. లోపలికి వెళ్లి సహోద్ ఒకటి లాగాడు, అది నెగటివ్. అలాగే 2, 3, 4, 5, 6 ప్రతిదీ బయటకు లాగాడు. ప్రతి ఒక్కటి బొమ్మ పడకుండా ఖాళీగా ఉన్నవి. దేవుడు అంగీకరించలేదు. నిలబడి ఉన్న ఆ వృద్ధ భక్తుని బొమ్మను దేవుడు అంగీకరించలేదు. ఆ చెయ్యి ముక్కు అతని ముక్కు కింద తన పిడికిలి అలా ఉంచి ఆ వేషధారితో ఉన్న ఆయనను ఆయన అనుమతించలేదు. ఆ తర్వాత అది బయటకు తీశారు. ఇక్కడ అది ఉన్నది. ఆ వ్యక్తిగా ఆ రాత్రి గుండె జపొచ్చి గుండె ఆగిపోయినది అని వారు చెప్పారు. వారి నెగటివ్ ను వాషింగ్టన్ డిసీకి పంపించారు. అక్కడ దాన్ని కాపీ చేసి తిరిగి పంపించారు. జార్జ్ లెస్సీ చేతి బ్రెయిన్ ముద్రలు అలాంటి పత్రం సంబంధమైన FBI శాఖ మార్చుడతను ప్రపంచ ప్రముఖుల్లో ఒకడతడు. అతని ఎందుకు తీసుకురాబడి 2 దినాలు కెమెరాలో ఉంచి వెలుతురులో మొదలగ వాళ్ళలో ఉంచారు. మధ్యాహ్నం ఉత్తరం వచ్చి రెవరెండ్ బెనహాం, నిన్ను విమర్శించే వాళ్ళలో నేను ఒకడును అని చెప్పాడు. అతను చెప్పాడు, అది మనస్తత్వ శాస్త్రం లాంటిది అని చెప్పాను నేను. కొందరు చెప్పారు వెలుగు తదితరమైన వారు చూశారని చెప్పారు. చూడు వృద్ధ వేషధారి కూడా చెప్తుండేవాడు అని అన్నాడు. ఆ విశ్వాసిని అని అతని అర్థం. చుట్టూనున్న దృశ్యాలు క్రీస్తు చుట్టూను ఆ భక్తుల చుట్టూ ఉన్న వెలుగు ప్రభ అనగా హలో అదంతా కేవలం మనస్తత్వ శాస్త్రం అని చెప్పాడు అతడు. అయితే యాంత్రిక సంబంధమైన ఈ కెమెరా యొక్క కేంద్రము మనస్తత్వాన్ని పట్టుకోలేదు. ఆ వెలుగు కటకమును సంధించింది లేదా నెగటివ్ ను సంధించి ఉన్నది. అందువలన అది ఇచ్చట ఉండేరు అని తెలియజేశాడు. నేనది వారికి అందించాను. ఓ మిస్టర్, దాని యొక్క యోగ్యత ఏంటో నీకు తెలుసా అని అడిగాడు అతడు. నేను చెప్పాను, నాకు తెలియదు సహోదరుడా, నాకు తెలియదు. అయితే నీవు జీవించినంత కాలము అది నీకు నిరుపయుక్తమే. అయితే ఒక దినాన నవనాగరికత విస్తరించిన కులది, క్రైస్తవం ఉండే కులది, దీన్ని గురించి ఒకటి జరగబోతున్నది. కాబట్టి స్నేహితులారా, ఈ రాత్రిలో భూమిపైన ఇది మన ఆఖరి కుడికైతే సర్వాధికారైన దేవుని సన్నిధిలో నీవు నేను ఉంటాము. నా సాక్ష్యము సత్యమే. చాలా చాలా విషయాలు ఉన్నవి, దాని గురించి పుస్తక భాండారాలు రాయవలసి వస్తున్నది. నీవది తెలుసుకోవాలి. వాస్తవంగా ఇక్కడ ఉన్న వారి నేను ప్రసంగించినప్పుడు ఆ వెలుగును ఎంతమంది చూశారు? మధ్యములో కాకుండా భవనంలో ఉన్నవారు, అది ఎప్పుడైనా చూసిన వారు మీ చేతులు చూపించండి, గమనించండి. 8-10 చేతులు కూర్చున్న వారిలో వారు చూడగలిగిరి, నేను చూడలేక ఉంటుంది. అవునండి, జ్ఞానులను వెంబడించుచున్న ఆ నక్షత్రమును అది ప్రతి సాధన వలయమును దాటుతుండగా వారు తప్ప మరొకరు చూడలేకపోయారు. వారు మాత్రమే చూశారు. ఎలీషా నిలబడి ఆజ్ఞ రథములను మొదలగు వాటి చుట్టుచుండెను, గేహజీ చుట్టున్న వారు కానీ అవి ఎక్కడో అతను చూడలేకపోయాను. దేవా, వీడు చూచినట్లు వీడి కన్నులు తెరవమనెను. ఆ తర్వాత వాడిని అతను చూశాడు. అతను మంచివాడే, నిలబడి చూస్తున్నాడు. అయితే దాన్ని చూడలేకపోయాడు. వాస్తవం, కొందరు చూచుటకు అనుమతి అనుగ్రహించబడుతున్నది, మరికొందరికి కాదు. అయితే ఇంతవరకు ఎవరైతే చూడలేదో, ఎవరు చూచి ఉండలేదో, మీ సహజ నేత్రాలతో చూచిన వారు, పటమునేలని చూడని వారు, సహజ నేత్రాలతో చూచిన వారి కంటే పటమును చూచిన గొప్ప రుజువు అయిపోతుంది. అందువల్లనగా మీ సహజ నేత్రాలతో మీరు పొరపడవచ్చు. అయితే అది మాత్రమే కంటి భ్రమ కాదు, అది సత్యమే. శాస్త్ర పరిశోధన వలన అది సత్యమే రుజువు చేసినది. కనుక ప్రభు యేసు ఇది చేశాడు. అప్పుడు అది ఉండేట్లు బట్టి నీ యొక్క అభిప్రాయం ఏంటి సోదరు బెనహాం అని మీరు అడగవచ్చును. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించినది అదే అగ్ని స్తంభమని నేను నమ్ముతున్నాను, వెలుగైన దూత అదే అని నేనులా కూడా నమ్ముతున్నాను. ఖైదీలోనికి వెళ్లి భక్తుడైన పేతురును తట్టి అతనికి ముందుగా నడుస్తూ తలుపు తెరిచి బయటకు వెలుగులోనికి అతనికి తెచ్చినది ఆ వెలుగైన దూతైన నేను నమ్ముతున్నాను. ఆయనే ఎన్నో నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఆయన నిన్న ఎలాగున్నాడు ఈనాడు ఒక్కడి రీతిగా ఉన్నాడు. అదే యేసు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. నేను దాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వెలుగుల గురించి మాట్లాడుతున్నప్పుడు, పదములో ఉన్నటువంటి దాన్ని గురించి, నేను ఇక్కడ ఇలాగ నిలబడ్డాను, అక్కడికి రెండడుగులు తక్కువ దూరంలో ఉన్నది. అవును, నా కళ్ళతో నేను చూడలేకపోయాను, అయితే అది ఇక్కడే ఉన్నదని నాకు తెలుసు. ఎప్పుడైనా నా ప్రక్కనే ఉన్నదని నాకు తెలుసు. వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగినట్లయితే, సర్వశక్తివంతుడైన దేవుని యొక్క బలము అది పట్టుకోగలిగితే, అప్పుడు వస్తువుల వ్యత్యాసం ఎలాగుంటుందో గ్రహించగలరు. ప్రతి ఒక్కరికి అది సవాలు వంటిది. నేను ఎటువంటి వ్యాధిగ్రస్తునికి ప్రార్థన చేయబోవడం లేదు. నేను ఒక బంధనం అనగా ఒప్పగింత చేయనై ఉన్నాను. అయితే దర్శనం సంబంధమైనది ప్రజల మధ్య వెళ్లాడుతున్నది. దేవునికి అది తెలుసు. ఎటువంటి ప్రార్థనా వరుసలు పిలవబోట్లేదు. మిమ్మల్ని అక్కడికి అలాగే కూర్చోనిస్తాను. మీలో ఎంతమందికి ప్రార్థనా కార్డు లేదు? చేయి చూపించండి. ఒకరికి ప్రార్థనా కార్డు లేదు. ప్రార్థనా కార్డు లేదా? నల్లజాతి అమ్మ, అక్కడ కూర్చుండి చేతులెత్తులు చూస్తున్నాను. అవునా? నీవొక్కరివే కనుక ఒక్క నిమిషం నిలబడు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తారో నాకు తెలియదు. నీవు నిజంగా భీకరంగా నా వైపే చూస్తున్నావు. నీకు ప్రార్థనా కార్డు లేదా? సర్వాధికారైన దేవుడు నీ బాధ ఏమైనది నాకు తెలియచేస్తే, నేను దీన్ని కేవలం ప్రారంభముగానే ఆరంభిస్తాను. నీవు నన్ను నమ్ముతున్నావా? నాలో ఏమీ లేదని నీవు నమ్ముతున్నావా? నాలో ఏ ఒక్క శ్రేష్టత నాలో లేదు. నీవు వివాహితైన స్త్రీ అయినట్లయితే నీ భర్త కంటే నాలో ఏ ప్రత్యేకత లేదు. నేను కేవలం మనిషినే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ విషయాలు ఎరుగుడు కొరకై తన ఆత్మను పంపించున్నాడు. నీలో ఉన్నటువంటి బలహీనత ఏదో దేవుడు నాకు తెలియజేసినట్లయితే, నిన్ను గురించి తెలుసుకోవటానికి మరో మార్గం నాకు లేదని నీకు తెలుసా? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. అలాంటప్పుడు నీకున్న రక్తపోటు నిన్ను విడుస్తుంది. అదే నీకున్నది. అవునా? కూర్చో. ఒకసారి నీవు అది నమ్ము. ఎవరైనా నమ్ముడు కొరకై నేను సవాలు చేస్తున్నాను. ఇటు చూడు, నేను ఒక విషయం చెప్తాను. మాట ప్రభుని యేసు వద్దకు వచ్చుచున్నాను. ఆయన ఏమి చేయనున్నాడో తండ్రి ముందుగా ఆయనకు చూచినప్పటికీ ఆ వరము బయలుపరచబడలేదు. ముందుగా అది ముందుగా తెలియపరచబడలేదు. అయితే ఆమె చెప్తుంది, ప్రభువా, నేను ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చావకుండును అని చెప్పినది. అయితే ఇప్పటికైనా దేవుణ్ణి నీవు ఏమడిగినప్పటికీ కూడా ఆయన నీకు అనుగ్రహించును అని చెప్పినదామె. ఆయన అన్నారు, పునరుద్ధానము జీవును నేనే. నాయందుకు శ్వాసముచ్చువాడు చనిపోయాడు బ్రతుకును. బ్రతికి నాయందుకు శ్వాసముచ్చిన వాడు మరి ఎన్నడూ చనిపోడు. ఇది నమ్ముతున్నావా? ఆమె చెప్తుందేంటో విను. అవును ప్రభువా అని ఆమె చెప్తున్నది. నీవు చెప్పినంత సత్యమేనని నేను నమ్ముతున్నాను. నీవి లోకములకు రావలసిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. విధేయతో కూడిన ఆమె అడుగు అడుగు అలా ఉన్నది. నీవు మరో విధంగా ఉన్నట్లుగా ఉన్నావు. అవును కదమ్మా? అవును, అది యథార్థమే. నీ ప్రక్కనే కూర్చుని ఉన్న మరొక ఆమె కీళ్ళ సంబంధమైన జబ్బు, స్త్రీ సంబంధమైన వ్యాధితో కూడా బాధపడుతున్నది. అవునమ్మా? ఆ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్న నీవు ఒక్క నిమిషం నిలబడు. నీవెంతో సమీపంగా ఉన్నావు. దర్శనం నీ కొరకే వచ్చినది. స్త్రీ సంబంధమైన కీళ్ళ సంబంధమైన వ్యాధి, అవునా? ఇక్కడ నీ జీవితంలో మరొక విశేషత, నీవు మంచి ముందు చూపగలిగిన దానం. నీ బ్రతుకులు అనేక బాధలు కలిగి ఉన్నావు. ఎంతో బాధ ఎదుర్కొంటున్నావు. ఆ బాధ దేని కొరకనగా, నీవు ప్రేమించు ఒకరి కొరకు. ఆ వ్యక్తి నీ భర్తే. అతడు త్రాగుబోతు. అతడు మందిరానికి వెళ్ళాడు. అదే వాస్తవమైతే నీ చే పైకెత్తు. అమ్మా, దేవుని నిన్ను దీవించును గాక. నీ దేవుని నీవు స్వీకరించి నీ ఇంటికి వెళ్ళు. నీవు స్వస్థత పొందావు. వెలుగు వైపు మళ్ళుకున్నావు. ఆ ప్రక్కనే కూర్చున్న పురుషుడు కూడా నేనే అండి. నీవు నమ్ముతున్నావా? ఈ పూర్ణ హృదయంతో నమ్ముతున్నావా? నీ ఇంద్రియాలలో ఒక ఇంద్రియ స్పర్శను నీవు పోగొట్టుకున్నావు. అదేదనగా వాసన చూచుట. అవును కదా? అలాగైతే నీ చేయి చూపు, నీ నోటి మీద నీ చేయి అలాగే ఉంచుకో. ప్రభునేసు, నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నానని చెప్పు. దేవుడు నిన్ను దీవించు. వెళ్ళు, నీ స్వస్థతను నువ్వు పొందుకున్నావు. దేవుడు నిన్ను శ్వాసించినారా? దాని గురించి మీరేమని తెలుస్తున్నారు? అక్కడ వెనకాల ఉన్నవారు నేను నమ్ముతున్నారా? భక్తిపూర్వకంగా అక్కడ వెనకాల ఒక మూల కూర్చున్న స్త్రీ, ఆమె పైగా ఆ వెలుగు వ్రేలాడుతున్న నేను చూస్తున్నాను. ఆ వెలుగు ఎలా వ్రేలాడుతున్నదో అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ వెలుగు ఇక్కడే ఆమె పైగా వ్రేలాడుతుంది. ఇంకొక నిమిషం, అది ఏమైంది చూస్తాను. ఆ స్త్రీ గుండె జబ్బుతో బాధపడుతున్నది. ఆమె నా వెంకే చూస్తున్నది.
Her husband sitting next to her.
ఆమె భర్త ఆమె ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. ఆమె భర్తకు ఒక విధమైన జబ్బున్నది, ఒలిక్కి పడుతుంటాడు. అవునండి, నేను నిజమైతే మీ చేతులు పైకెత్తండి. చిన్న కండవ మెడక్ కట్టుకున్న స్త్రీ, అది నీకే అయ్యగాదు. అవునా? ఈ రోజు కూడా మీరు తబ్బిబులైనట్లుగా ఉన్నారు లేదా? పురుషుడు, మీ కడుపులో నీవు అలా తబ్బిబులైనట్లుగా ఉంటావు. అవును, మీరందరూ కూడా మీ పరిపూర్ణ హృదయంతో నమ్ముతున్నారా? మీ ఇద్దరు మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? నేను మీరు చెప్తున్నాను, మీ చెయ్యి ఎత్తినంత వంటి మీతో అని నా అర్థం ఇంకొకరితో కాదు. తొగ త్రాగే అలవాటు అది వదిలిపెట్టండి. మీరు చుట్టులో త్రాగుతారు, అలా చేయకండి. అది నేను వేదనిస్తూ చేస్తుంది. అవునా? అవునట్లయితే మీ చెయ్యి ఇలా ఊపండి. అదే మిమ్మల్ని అలా తబ్బిబులుగా చేస్తున్నది. మీ నరాలలో మీకు అది హాని కలిగి చేస్తుంది. చండాలమైనది వదిలేసే, ఇక ఎన్నడూ చేయవద్దు. నీవు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతావు. నీ భార్య గుణితప్పు ఆమెను వదిలిపెట్టి అది ఆ గుణితప్పు కూడా పోతుంది. అది నమ్ముతున్నావా? ఇది వాస్తవమేనా? ఇక పైన నీవు తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను. నీ ముందు జేబులో చుట్టలు పెట్టుకుని ఉన్నావు. అవునా? అవి బయటపడవే. నీ భార్య పైన చేయించు. ఒక లాంటి మన దేవునితో చెప్పు, నీవు నీ భార్య ఆరోగ్యవంతుల ఇంటికి వెళ్ళండి. మన ప్రభు యేసుక్రీస్తు యేసు నామము స్తుతించబడుగాక. ఇక్కడే కూర్చుని ఉండి నా వైపు చూస్తున్న ఈ చిన్నమ్మాయి, ఆ మొదటి వరుసలో ఇక్కడే కూర్చుని ఉన్న నీవు, ఒక చిన్నమ్మాయి అక్కడ కూర్చుని నా వైపు చూస్తున్నది, నీవు ప్రార్థన కాడు కలిగి ఉన్నావా? ఇక్కడే ఇక్కడే నీకు ప్రార్థన కాడు లేదా? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? యేసు క్రీస్తును బాగు చేస్తారని నీవు నమ్ము? ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నామే, దాని గురించి ఏమని తలుస్తున్నావు? నీకు ప్రార్థన కాడు ఉన్నదా ఏమ్మా? లేదా నీవు కూడా ఆరోగ్యం పొందుకోవాలని ఉన్నదా? కడుపులో నొప్పిపోయి మళ్ళా క్రితం తిన్నట్టుగానే తినాలని మీకు ఉన్నదా? ఇప్పుడే యేసు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? యేసు క్రీస్తుని స్వస్థపరిచినట్లయితే నిలబడు. ఆశిస్తామనమైన కడుపు తప్పు నీకున్నది ఉన్నదా? అది నరాల బలహీనత వల్ల వచ్చినది. ఎంతో కాలం నుంచి నీవు నరాల బలహీనత చేత బాధపడుతున్నావు. ప్రత్యేకించి అంటే ఒక విధమైన రసం పుట్టుకుని వచ్చి నీ నోట్లోనికి అన్నం మళ్ళా వచ్చి పండ్లకు జల అనిపిస్తుంది. అవునది వాస్తవం. అవునండి, ఇది పెప్టిక్ అల్సర్. అది నీ కడుపు భాగాలకు పేరుకొని ఉంది. కొన్ని కొన్ని పర్యాలు భోజనం తర్వాత ప్రత్యేకించి కాల్చిన రొట్టె వెన్న తిన్నప్పుడు మండిపోతుంది. అవునా? నేను నీ మనసును పట్టము చేయలేదు. అయితే పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడు. నీవు ఇప్పుడు స్వస్థపడ్డావు, క్షేమంగా ఇంటికి వెళ్ళు. ఈ మార్గాన వెనకాల ఉన్నటువంటి వారు ప్రార్థనకాలు లేకుండా అక్కడ ఉన్న కొందరు, మీరు మీరు చేయొద్దండి. ప్రార్థనకాలు లేకుండా ఉన్నవారు మంచిది, భక్తిపూర్వకంగా ఉండము, పూర్ణ హృదయంతో నమ్మండి. పైన బాల్కనీలో ఉన్నవారు దేవుని విశ్వాసం ఉంచండి. నాకు నేనే చేయట్లేదు, ఇది కేవలం ఆయన యొక్క సర్వాధికారమైన కృప మాత్రమే. మీరు నమ్ముతున్నారా? ఆయన నాకు చూపించిన కొలది నేను చెప్పగలుగుతాను. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని కదలించుదా అని చెప్పగలను. ఆ తర్వాత ఆయన ఎలాగో నడిపిస్తే అలాగే. ఇది మీరు గ్రహించారా? ఇది మీ సహోదరుడు కాదు, మీరు ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు. నేను కాదు పనిచేస్తున్నది, మీ విశ్వాసమే దాన్ని కార్యనిర్వహణగా చేస్తున్నది. నేను కాదు నిర్వహించేది, మీ యొక్క విశ్వాసం చేస్తున్నది. దాన్ని నిర్వహణ చేయడానికి నా ఎందు ఏమీ లేదు. ఈ మూలలో ఒక విధంగా పెద్ద వయస్కులై కళ్ళజోలు పెట్టుకుని అక్కడ కూర్చున్న ఒక నల్ల జాతీయుడిని నేను చూస్తున్నాను. మీకు ప్రార్థనే కార్డు ఉందండి, ఒక నిమిషం నిలబడండి. నేను దేవుని యొక్క దాసుని మీరు నమ్ముతున్నారా? మీ పూర్ణ హృదయంతో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకుని ఆలోచన చేస్తున్నారు, అవును కదా? అది వాస్తవమైతే మీ చేయి ఊపండి. మీ సహోదరుడైన నేను కాదు అది. మీకు ప్రార్థనా కార్డు లేదు, వరుసలోకి వచ్చే మార్గము లేదు, ఎందుకంటే ప్రార్థనా కార్డు లేదు కనుక. మీరు ఎవరికైనా ప్రార్థనా కార్డు ఉన్నట్లయితే నిలబడవద్దు, ఎందుకంటే వరుసలోకి వచ్చే తరుణం ఇవ్వబడింది కాబట్టి. అయితే అతని పైన ఆ వెలుగు వ్రేలాడుతుంటే నేను చూస్తున్నాను. ఇంతవరకు ఎలాంటి దర్శనము కలగలేదు. సహోదరా, నేను బాగు చేయలేను, నేను చేయలేను, దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అయితే నీ విశ్వాసం ఉండాలి, నీవు నమ్ముతున్నావా? ఇంకో మార్గాన చేయనది, ఇంకొకటి ఏదో ఉన్నది. సర్వశక్తిమంతుడు దేవుడు ఇతని యొక్క బాధ ఏంటో తెలిపినట్లయితే మీరంతా స్వస్థత పొందుతారా? సరిగ్గా 10-15 గజాల దూరంలో నాకు నిల్చొని ఉన్నాడు. నా జీవితంలో నేను ఏనాడు అతన్ని చూడలేదు. అతడు పురుషుడుగానే నిలబడి ఉన్నాడు. ఆ మనిషిలోని బాధ ఏమైనది సర్వశక్తిమంతుడికి దేవుడు తెలియజేసినట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై వెళ్లవలసి ఉంటున్నది. దేవుడు ఇంకా ఏమి చేయగలరు? అవును కదా?
సార్,
అయ్యా, మీలో ఎలాంటి బాధ లేదు. రాత్రులు లేచినప్పుడు కొంచెం అలా ముందుకు తూలుతుంటారు, అయితే అది మీ బలహీనత కాదు. మీ అబ్బాయిని గురించే మీ బలహీనత. మీ అబ్బాయి ఒక విధమైన రాష్ట్ర విద్యాశాఖలో ఉంటున్నాడు. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి, అవును కదా? అదే వాస్తవమైతే మీ చేయి చూపించండి. నిష్కర్షంగా వాస్తవమైన విషయం, దేవుని కుమారుని యేసుకు స్థితిలో నిలబడి ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? లేచి నిలబడి స్తుతించి మనం స్వస్థత పొందుకుందాము. సర్వాధికారి దేవా, నిత్య జీవానికి దాత, ప్రతి మంచి యొక్క ప్రధాత, నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్న ప్రభుని యేసుక్రీస్తువై నీవు ఇక్కడ ఉన్నావు. సతనా, ఇప్పటి వరకు ఈ ప్రజలను మోసం చేశావు. వాళ్ళ వంటి బయటికి రా. అగ్నిస్తంభ రూపాన ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన సన్నిధిలో పట్టి జీవము గల దేవుని పేట నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రజలను విడవు, వారి నుండి బయటికి రా. యేసు నామమున ప్రతి ఒక్కరు మీ చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. మీరు ప్రతి ఒక్కరు స్వస్థతను స్వీకరించండి.